ఒక సుదీర్ఘమైన ప్రయాణములో చదువుకునుట కొరకు ఒక పాత పుస్తకముల కుట్టులో ఒక పాత పుస్తకమును కొనిన స్నేహితుడు నాకొకడున్నాడు. ఒక వారంపాటు తన చేతిలో ఉన్న ఆ చిరిగిపోయిన నవల తన యాత్రా సహచరిగా ఉన్నదని అతడు నాకు చెప్పాడు. అతడు దానిని క్రింద పెట్టలేకపోయేవాడు. ఆ పుస్తకమును చాలా ఇష్టపడి ఉంటావు కదా అని నా స్నేహితుని అడిగాను. అవును, నాకు చాలా నచ్చింది, కానీ చివరి పేజీకి వచ్చేసరికి ఆ పేజీని ఎవరో చింపివేశారని నాకు అర్థమైంది. నాకు చాలా నిరుత్సాహం కలిగింది, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి క్రొత్త పుస్తకం కొంటే గాని దాని ముగింపు ఏమిటో నాకు తెలియలేదు అని అతడు జవాబిచ్చాడు. ఒక మంచి నవలను చదివి చివరికి ఆఖరి పేజీ లేదని తెలుసుకుంటే ఎంత నిరుత్సాహం కలుగుతుందో నాకు తెలుసు. అనేక విధాలుగా బైబిల్ విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. ముగింపు తెలుసుకోకుండా కూడా బైబిల్ యొక్క ఆరంభ భాగములను చదివి మనము దీవించబడవచ్చు. అయితే బైబిల్ యొక్క ముగింపు భాగమైన క్రొత్త నిబంధనను మనము చదవకపోతే అది ఒక నవల యొక్క ఆఖరి పేజీని చదవకపోవడంతో సమానమై ఉన్నది. పాత నిబంధన ప్రశ్నలను, సమస్యలను మరియు నిరీక్షణలను లేవనెత్తుతుంది, కానీ వాటికి జవాబులు, పరిష్కారములు మరియు నెరవేర్పులు లేఖనముల చివరిలో ఉన్న క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి. బైబిలానుసారమైన వేదాంత శాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమంలో ఇది 4వ పాఠము. ఈ పాఠమునకు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము యొక్క ఆకృతులు అని పేరు పెట్టాము. ఈ పాఠములో లేఖన కథనం యొక్క ముగింపు అనగా దేవుని ప్రత్యక్షత యొక్క సమాప్తి అయిన క్రొత్త నిబంధనలోని బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము యొక్క ముఖ్యమైన లక్షణములను మనము చూద్దాము. ఈ పాఠ్యక్రమంలో మనము చూసిన వాటిని సమీక్షించుటకు ఒక నిమిషం తీసుకుందాము. లేఖనములను వ్యాఖ్యానించుటకు క్రైస్తవులు 3 ముఖ్యమైన ప్రణాళికలను అనుసరించారని మనము గమనించాము. సాహిత్య విశ్లేషణ అనగా కొన్ని వేదాంత శాస్త్ర దృక్పథములను ఉద్ఘాటించుట కొరకు రూపొందించబడిన ఒక సాహిత్య చిత్రముగా బైబిల్ను చూచుట. అంశ విశ్లేషణ అనగా మన సాంప్రదాయిక మరియు సమకాలీన ఆసక్తులను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు అద్దముగా బైబిల్ను చూచుట. మరియు చారిత్రక విశ్లేషణ అనగా అది వర్ణించు చారిత్రక సన్నివేశములకు ఒక కిటికీగా బైబిల్ను చూచుట. లేఖనములను చదువునప్పుడు మనం ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక దానిని కొంతవరకు ఉపయోగిస్తాము, కానీ బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము అను శాఖ బైబిలును ప్రాథమికముగా ఒక కిటికీగా భావిస్తుంది మరియు లేఖనముల యొక్క చారిత్రక విశ్లేషణ మీద దృష్టి సారిస్తూ బైబిలులో నివేదించబడిన చారిత్రక సన్నివేశాలలో దేవుడు పాలు పంచుకున్న మార్గములను చూస్తుంది. ఈ కారణము చేత బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము అను శాఖను మనం ఈ విధముగా నిర్వచిస్తాము. బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము అనగా లేఖనములో తెలియజేయబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంత శాస్త్ర ఆలోచన అయి ఉన్నది. బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము దేవుని కార్యముల యొక్క లేఖన కథనముల మీద దృష్టి పెడుతుంది మరియు ఆ సన్నివేశములలో నుండి క్రైస్తవ వేదాంత శాస్త్రము కొరకు అనుమితులను వెలికితీస్తుంది. ఈ పాఠ్యక్రమం యొక్క గత 2 పాఠములలో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనను సమీపించు మార్గములను మనము చూశాము. ఈ పాఠములో క్రొత్త నిబంధనలో బైబిలానుసారమైన వేదాంత శాస్త్రం యొక్క ఆకృతులను మనము చూద్దాము. మనము చూడబోతున్నట్టు బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము 2 నిబంధనలను సమీపించే విధానములలో చాలా పోలికలు ఉన్నాయి, కానీ అనేక భేదములు కూడా ఉన్నాయి. మన పాఠం 3 ముఖ్యమైన విషయముల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా మన అంశము పట్ల ఒక ధోరణిని పొందుకుంటాము. రెండవదిగా క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రములోని ఒక ప్రాముఖ్యమైన అంశమైన ఎస్కటాలజీ లేక రాకడ శాస్త్రమును గూర్చి బైబిల్ బోధ యొక్క అభివృద్ధిని చూద్దాము. మరియు మూడవదిగా బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధన ఎస్కటాలజీని సమీపించిన విధానమును చూద్దాము. మన అంశము పట్ల గల సామాన్య ధోరణితో మొదలు పెడదాము రండి. పాత నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రమును గూర్చి ఈ పాఠ్యక్రమంలో మనము నేర్చుకున్న విషయమును క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రముతో పోల్చుట మరియు వ్యత్యాసపరచుట క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము యొక్క మూలమును కనుగొనుటకు ఒక మార్గమై ఉన్నది. మొదటిగా పాత నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము మరియు క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము దేవుని 2 ప్రత్యక్షత పట్ల పరస్పర ఆసక్తి కలిగి ఉన్నాయను సత్యమును మనము చూద్దాము. రెండవదిగా మనము వేదాంత శాస్త్ర నిర్మాణములు అని పిలుచు వాటిని 2 శాఖలు ఎలా అర్థము చేసుకున్నాయో మనము చూద్దాము. మరియు మూడవదిగా ఈ 2 భిన్నకాలిక పురోగమనముల మీద ఏ విధముగా దృష్టి పెట్టాయో మనము చూద్దాము. మొదటిగా 2 ప్రత్యక్షత మీద దృష్టి పెడదాము. పాత నిబంధన కాలములో దేవుడు తనను తాను 2 విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడని మీరు గుర్తు చేసుకోవచ్చు. కార్యప్రత్యక్షతలు మరియు వాక్యప్రత్యక్షతల ద్వారా. ప్రత్యక్షత యొక్క రెండింతల భావన క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము మీద కూడా ప్రభావము చూపింది. ఒకవైపున క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క భూలోక పరిచర్య మరియు మొదటి శతాబ్దపు సంఘములో పరిశుద్ధాత్మ పరిచర్య వంటి దేవుని ప్రత్యక్షతా కార్యములను నివేదిస్తుంది. అలాగే అది భవిష్యత్తులో జరగబోవు దేవుని కార్యములు అనగా క్రీస్తు యొక్క మహిమగల రాకడ వంటి వాటిని గుర్చి ప్రవచిస్తుంది. అయితే మరొక ప్రక్క దేవుని కార్యములకు సంబంధించిన వాక్య ప్రత్యక్షతలను గుర్చి కూడా క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, క్రీస్తు మాట్లాడాడు. కొన్నిసార్లు దేవదూతలు మరియు మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యమును బయలుపరిచారు. ఇందువలనే క్రొత్త నిబంధన కథనములు యేసు, అపోస్తలులు మరియు క్రొత్త నిబంధనలోని ఇతర క్రైస్తవుల యొక్క క్రియలను మరియు మాటలను నివేదించాయి. ఎందుకంటే దేవుడు వారి క్రియల ద్వారా మరియు వారి మాటల ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇది కేవలము క్రొత్త నిబంధన యొక్క కథన భాగములలో మాత్రమేగాక పత్రికలలో కూడా సంభవించింది. అవి కొన్నిసార్లు తన ప్రజల కొరకు దేవుడి చేసిన కార్యములను గురించి మాట్లాడుతూ తన ప్రజల కొరకు దేవుని వాక్యమును నివేదిస్తాయి. కార్య మరియు వాక్య ప్రత్యక్షతల మధ్య గల తాత్కాలిక అనుబంధములను గూర్చి పాత నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు మాట్లాడిన విషయము మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. దేవుడు చేసిన కొన్ని కార్యముల వెనుక వాక్య ప్రత్యక్షతలు సంభవిస్తాయి. కొన్ని ఏకకాలములో సంభవించు వాక్య ప్రత్యక్షతలతో అనుబంధం కలిగి ఉంటాయి. మరికొన్ని వాక్య ప్రత్యక్షతలకు ముందు సంభవిస్తాయి. క్రొత్త నిబంధనలో మూడు రకముల వాక్య ప్రత్యక్షతలన్నీ ఉన్నాయని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు సూచించారు. యేసు యొక్క మునుపటి కార్యములను ప్రతిబింబించున్నట్లు యేసు మాటల ద్వారా దేవుడు మాట్లాడిన విధానమును సువార్తలు నివేదిస్తాయి. యేసు బోధలు తను ఆ సమయములో చేస్తున్న కార్యములను వివరించిన సమయములను మరియు యేసు భవిష్యత్తు కార్యములను ప్రవచించిన సమయములను కూడా అవి నివేదిస్తాయి. అపోస్తలుల కార్యములు, ప్రకటన గ్రంథము మరియు క్రొత్త నిబంధన పత్రికలలోని రచయితలు మరియు పాత్రలను గూర్చి కూడా ఇదే మాటను చెప్పవచ్చు. క్రొత్త నిబంధన అంతటిలో దేవుడు తన కార్యములు మరియు మాటల మధ్య ఉన్న కలయికల ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. పాత నిబంధన బైబులానుసారమైన వేదాంతవేత్తల వలనే క్రొత్త నిబంధన బైబులానుసారమైన వేదాంతవేత్తలు కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకున్న రెండింతల విధము మీద దృష్టి పెట్టారు. పాత మరియు క్రొత్త నిబంధన బైబులానుసారమైన వేదాంతవేత్తలు ఇరువురు దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షతల మీద దృష్టి పెట్టారు. దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షతల మీద దృష్టి పెట్టుటతో పాటుగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రములు వేదాంతశాస్త్ర నిర్మాణముల విషయములలో ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షతలు ఒకదానితో ఒకటి కలిసిన అనేక మార్గములను ముడివేస్తూ పాత నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు వేదాంతశాస్త్ర దృక్పథాలను గుర్తించారని మీరు జ్ఞాపకము చేసుకొనవచ్చు. దేవుడు చెప్పిన వాటికి మరియు చేసిన వాటికి మధ్య ఉన్న తార్కికమైన అనుసంధానముల మీద వారు ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. ఈ నిర్మాణములు అత్యంత మౌలికమైన వాటి నుండి సంక్లిష్టమైన అమరికలలో అమర్చబడ్డాయి మరియు క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఇవే రకమైన వేదాంతశాస్త్ర నిర్మాణములను క్రొత్త నిబంధనలో కూడా గుర్తించారు. పాత నిబంధన వేదాంత శాస్త్రమును గూర్చి మనం ఇంతకుముందు చేసిన సంభాషణల పద్ధతిని అనుసరిస్తూ క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రములోని వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క మూడు స్థాయిలను మనము చర్చించుదాము. మొదటిగా మౌలిక స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ, రెండవదిగా మధ్యమక స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ, మరియు మూడవదిగా క్లిష్ట స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ. మొదటిగా క్రొత్త నిబంధనలోని మౌలిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి ఆలోచన చేద్దాము. దైవిక ప్రత్యక్షతల యొక్క సులువైన తార్కిక కలయికల ద్వారా క్రొత్త నిబంధనలో మౌలిక వేదాంతశాస్త్ర నిర్మాణములు అగుపడతాయి. దైవికమైన మాటలు దేవుని కార్యములను వివరిస్తాయి. దేవుని కార్యములు విశేషముగా ఆయన మాటల యొక్క అర్థములను స్పష్టము చేస్తాయి. పలు కార్య ప్రత్యక్షతలు ఒకదానితో ఒకటి తార్కికమైన అనుబంధం కలిగి ఉంటాయి మరియు పలు వాక్య ప్రత్యక్షతలు కూడా ఒకదానితో మరొకటి కలుస్తాయి. ఈ విధమైన తార్కిక నిర్మాణములు తక్కువ పరిమాణములో కనిపించినప్పుడు మనము మౌలిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములు లేక దృక్కోణములు అని పిలుచున్నవి రూపొందించబడతాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 2:1-12 యేసు జననములో దేవుడు చేసిన కార్యము అన్యులైన జ్ఞానుల యొక్క క్రియలు మరియు మాటలతో ఎలా కలిసిందో మత్తయి నివేదించాడు. ఆకాశములోని ఒక నక్షత్రము ద్వారా యేసు జననము లోకమునకు ప్రకటించబడింది. ఈ నక్షత్రము ఒక క్రొత్త రాజు యొక్క జననమును ప్రకటించింది అని జ్ఞానులు అర్థము చేసుకుని ఆ క్రొత్త రాజును అన్వేషిస్తూ నక్షత్రమును అనుసరిస్తూ అనేక నెలలు లేక ఇంచుమించు 2 సంవత్సరాలు గడిపారు. తుదకు ఆ బిడ్డ ఉన్న చోటుకు చేరుకున్నప్పుడు వారు ఆయనను ఆరాధించారు. మత్తయి ఇచ్చిన నివేదిక యేసు జననము యొక్క నిజమైన వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను గుర్చి ఒక స్పష్టమైన దృక్పథమును సూచించింది. యేసు అనేక సంవత్సరములుగా ఎదురుచూసిన ఇజ్రాయేలు రాజయ్యున్నాడు, మరియు ఈ అన్యులు ఆయనను ఆరాధించిరి. అదే సమయంలో మత్తయి సువార్త 2:16-18 యేసు జననం యొక్క తార్కిక కలయికలను రాజైన హేరోదు యొక్క క్రియలు మరియు మాటలతో ముడిపెడుతూ సువార్త రచయిత మరొక వేదాంతశాస్త్ర నిర్మాణమును సృష్టించాడు. మెస్సయ్య ఎప్పుడు జన్మించాడో జ్ఞానులు హేరోదుకు తెలియజేశారు, మరియు మెస్సయ్య బెత్లెహెములో జన్మిస్తాడని పాత నిబంధన ప్రవచించిన విషయమును గుర్చి అతని సలహాదారులు హేరోదుకు చెప్పారు. యేసును చంపుటకు చేసిన ప్రయత్నంలో బెత్లెహెములో 2 సంవత్సరముల వయసులోపు ఉన్న పిల్లలను వధించమని హేరోదు ఆజ్ఞయించాడు. తరువాత దేవుని తీర్పులో హేరోదు ఎదుర్కొన్న ఘోరమైన మరణమును గుర్చి మత్తయి నివేదించాడు. ఈ కార్యములు మరియు మాటల మధ్య మత్తయి చూపిన కలయిక యేసు జననము మీద మరొక దృక్కోణమును చూపిన వేదాంతశాస్త్ర నిర్మాణమును సృష్టించింది. యేసు అనేక సంవత్సరములుగా ఎదురుచూసిన ఇజ్రాయేలు రాజయ్యున్నాడు, మరియు హేరోదు ఆయనను చంపగోరాడు. మత్తయి ఇచ్చిన నివేదికలో ఈ రెండు గుంపుల వేదాంతశాస్త్ర నిర్మాణములు ఒకదానితో ఒకటి గొప్ప వ్యత్యాసమును కనుపరిచాయి, మరియు ఈ పుస్తకములో అనేక మార్లు అగుపడిన ఒక అంశమును బలపరిచాయి. యేసు జననము పట్ల హేరోదు చూపిన స్పందన ఇజ్రాయేలులోని అనేక మంది మెస్సయ్యగా యేసును తిరస్కరించి ఆయన మరణమును సహితము కోరతారు అను సత్యమునకు సూచనగా ఉన్నది. అయితే దీనికి భిన్నముగా యేసు జననమునకు జ్ఞానులు చూపిన స్పందన అనేక మంది అన్యులు యూదులకు వాగ్దానము చేయబడిన రాజును ఆహ్వానించి భక్తితోనూ ఆనందముతోనూ ఆయనను కొనియాడతారు అను సత్యమునకు సూచనగా ఉన్నది. క్రొత్త నిబంధనలోని అనేక మౌలిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములను చూశాము కాబట్టి ఇప్పుడు మాధ్యమిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములకు కొన్ని ఉదాహరణలను చూద్దాము. అనేక మౌలిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములకు అవకాశమిచ్చు విధముగా మన ఆలోచనను మనము విశాలపరుచుకున్నప్పుడు అవి చాలాసార్లు పెద్దవైన మరియు మరింత క్లిష్టమైన వేదాంతశాస్త్ర ఆలోచనలను రూపొందిస్తాయని మనము చూడవచ్చు. ఈ ఒకింత కష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణములలో అతి ప్రాముఖ్యమైనది క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రము యొక్క నిబంధన అమరిక. ఉదాహరణకు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పుస్తకముల సంగ్రహమును క్రొత్త నిబంధన అని పిలుస్తాము. ఇక్కడ నిబంధన అను పదము వడంబడికకు పర్యాయ పదముగా ఉపయోగించబడినది. బైబిలులోని ఈ భాగము పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన నూతన వడంబడికను గూర్చినది కాబట్టి దీనిని క్రొత్త నిబంధన అని పిలుస్తాము. ఇజ్రాయేల్ యొక్క చెర ముగిసిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఒక అంతిమ వడంబడికను స్థాపిస్తాడని అనేక మంది పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గ్రంథం 54:10, ఎహెజ్కేలు గ్రంథం 34:25 మరియు 37:26 ఈ వడంబడికను సమాధాన విషయమైన నిబంధనని సంబోధించాయి. ఇర్మియా గ్రంథం 31:31 ఇదే వడంబడికను క్రొత్త నిబంధన అని సంబోధిస్తుంది. క్రొత్త నిబంధనతో ముడిపడియున్న మాధ్యమిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములు క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములో ఒక అతి ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దేవుని ఉపకారము, మానవ రాజభక్తి, ఆశీర్వాదములు మరియు శాపములకు కలుగు పరిణామములను క్రియాశీలకముల దృష్ట్యా పాత నిబంధనలోని నిబంధనలు పాత నిబంధన వేదాంతశాస్త్రమును ఏ విధముగా క్రమపరిచాయో మీకు గుర్తుండే ఉంటుంది. ఇంచుమించు అదే విధముగా ఈ 4 క్రియాశీలకములు క్రొత్త నిబంధనలోని జీవితమును శాసించి క్రొత్త నిబంధనలోని అనేక వేదాంతశాస్త్ర దృక్కోణముల విశాలమైన గుంపుల యొక్క తార్కిక కలయికలను క్రమపరిచాయి. మౌలిక మరియు మాధ్యమిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములతో పాటు క్రొత్త నిబంధన పలు రకముల క్లిష్టస్థాయి నిర్మాణములను కూడా అందిస్తుంది. ఈ పాఠ్యక్రమంలో పాత నిబంధనను గూర్చిన పాఠముల నుండి మనం ఊహించగలిగినట్లే క్రొత్త నిబంధన యొక్క అత్యంత క్లిష్టమైన మరియు విశాలమైన వేదాంతశాస్త్ర నిర్మాణము దేవుని రాజ్యమై ఉన్నది. ఇది భూమిని పాపమును భ్రష్టత్వము నుండి దేవుని మహిమకరమైన సన్నిధి మరియు పరిపాలన కలిగిన స్థానముగా మార్చుటకు చరిత్ర కలిగి ఉన్న లక్ష్యముపై బైబిలు దృక్పథమై ఉన్నది. క్రొత్త నిబంధనలోనే అత్యంత క్లిష్టమైన ఈ వేదాంతశాస్త్ర నిర్మాణమునకు కొన్ని ఆకృతులను నిర్మించుదాము. క్రొత్త నిబంధన యొక్క ఆరంభంలోనే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని బాప్తిస్మిచ్చు యోహాను మరియు యేసు ప్రకటించారు. యేసు ప్రసంగములు మరియు బోధలు తరచుగా దేవుని రాజ్యమును సంబోధించాయి. వాస్తవానికి యేసు సువార్త సందేశమును అనేక మార్లు రాజ్యసువార్త అని పిలిచేవాడు. మత్తయి సువార్త 4:23, 9:35 మరియు 24:14 లుకాసు వార్త 4:43, 8:1, 16:16 మరియు అపోస్తలుల కార్యములు 8:12 వంటి వచనములలో మనము దీనిని చదువుతాము. పాత నిబంధన రచయితలతో పాటుగా దేవుని పరిశుద్ధమైన స్వరూపముల యొక్క పరిచర్య ద్వారా ఆయన రాజ్యమును భూమి అందంతటా స్థాపించి ఆయనను మహిమపరచుట ఆది నుండి చరిత్ర యొక్క లక్ష్యమయ్యుండెనని యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు కూడా నమ్మారు. క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుడు చేసిన కార్యము దేవుని సార్వత్రిక రాజ్యం యొక్క అంతిమఘట్టమును ఆరంభించినదని వారు నిర్ధారణకొచ్చారు. అనగా తుదకు దేవుని అత్యంత పరిశుద్ధమైన స్వరూపమైన క్రీస్తు యొక్క 2వ రాకడలో భూమి అంతా దేవుని రాజ్యముగా పరివర్తన చెందుతుంది. ఈ నిరీక్షణను గూర్చి మనము ప్రకటన గ్రంథము 11:15 చదువుతాము. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగయుగముల వరకు ఏలునెనెను. ఈ పాఠములో మనము తరువాత చూడబోతున్నట్టు దేవుని రాజ్య వేదాంత శాస్త్రము క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రంలోని ప్రతి విషయమును పరిగణలోనికి తీసుకుంటుంది. క్రొత్త నిబంధన అంతటి యొక్క స్పష్టమైన వ్యవస్థను క్రీస్తు ద్వారా దేవుని రాజ్యము భూమి మీదకి దిగివచ్చుట అనే నిర్దేశనము క్రింద క్రోడీకరించవచ్చు. కాబట్టి కార్య మరియు వాక్య ప్రత్యక్షతల మీద దృష్టిపెట్టు విషయములోను మరియు వేదాంతశాస్త్ర నిర్మాణములను గుర్తించు విషయములోను క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతశాస్త్రము పాత నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతశాస్త్రమును పోలి ఉన్నదని మనము చూడవచ్చు. ఈ పోలికలన్నిటి మధ్యలో కూడా ఒక ముఖ్యమైన భిన్నత్వమును గుర్చి మనము అవగాహన కలిగి ఉండాలి. క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు భిన్నకాలిక పురోగమనములను ఉపయోగించిన విధానము. 3 విషయముల మీద దృష్టి నిలుపుట ద్వారా బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రములోని ఈ అంశమును మనం పరిగణిద్దాము. మొదటిగా, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క భిన్నకాలిక స్వభావము. 2వదిగా, క్రొత్త నిబంధనను భిన్నకాలికముగా అధ్యయనము చేయుటకు ఆటంకాలు. మరియు 3వదిగా, భిన్నకాలిక విశ్లేషణకు బదులుగా క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఉద్ఘాటించిన నూతన దిశ. మొదటిగా, క్రొత్త నిబంధనలోని వేదాంత శాస్త్ర పురోగమనముల యొక్క భిన్నకాలిక స్వభావమును చూద్దాము. మునుపటి పాఠములో కాలక్రమములో పాత నిబంధన వేదాంత శాస్త్రము అభివృద్ధి చెందిన మార్గముల పట్ల ఎక్కువ ఆసక్తి చూపబడినది. చరిత్రలో ఏదో ఒక స్థాయిలో మాట్లాడుట ద్వారా లేక కార్యము చేయుట ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్న ప్రతిసారి ఆయన నూతన ప్రత్యక్షతలు అప్పటికే ఉనికిలో ఉండిన వేదాంతశాస్త్ర నిర్మాణములను పునరాకృతి పరచాయి. క్రొత్త నిబంధన చరిత్రలో కూడా ఇదే జరిగింది. క్రొత్త నిబంధన చరిత్ర ముందుకు కొనసాగగా వేదాంతశాస్త్ర నిర్మాణములు భిన్నకాలిక మార్పులు చెందాయి. ఉదాహరణకు, పాత నిబంధన కాలం యొక్క అంతమునకు ఇజ్రాయేలు చెరలో నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రవక్తల ద్వారా దేవుని వాక్యము దేవుని ఆశీర్వాదముల కొరకు ఎదురుచూసింది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చెరలో నుండి తిరిగి వచ్చుటను గూర్చిన ఈ వేదాంతశాస్త్ర అంశములు క్రీస్తులో దేవుడు కుమ్మరించుట ఆరంభించిన ఆశీర్వాదములను అర్థము చేసుకున్నట వైపుకు మళ్ళాయి. క్రీస్తు యొక్క భూలోక పరిచర్య ఆయన శిలువ వేయబడట ద్వారా నిత్య పాపక్షమాపణను గూర్చిన నిరీక్షణను మనకు అనుగ్రహించింది. ఆయన పునరుద్ధానము పాత నిబంధన పునరుద్ధాన నిరీక్షణకు జీవం పోసింది. మరియు ఆయన పరలోక ఆరోహణము పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించింది. అంతేగాక అపోస్తులులు క్రీస్తు కార్యమును కొనసాగించుచుండగా చెర తరువాత అన్యజనులకు దేవుని కృపను చూపు పాత నిబంధన నిరీక్షణ సువార్త ప్రకటన ద్వారా వాస్తవమయ్యింది. అవును, క్రీస్తు యొక్క మహిమకరమైన రాకడను గూర్చి క్రొత్త నిబంధన ప్రవచనాలు ఒక నూతన సృష్టిని గూర్చిన పాత నిబంధన నిరీక్షణలు క్రీస్తులో నెరవేరు దినము వైపుకు చూపాయి. ఇలాంటి భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములు క్రొత్త నిబంధన కాలంలో కనిపిస్తాయి. అయితే భిన్నకాలిక విశ్లేషణకు కలుగు 3 ముఖ్యమైన ఆటంకములను క్రొత్త నిబంధన చరిత్ర తెలియజేస్తుంది. మొదటి స్థానములో, పాత నిబంధనతో పోలిస్తే క్రొత్త నిబంధన చరిత్ర యొక్క కాల వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. పాత మరియు క్రొత్త నిబంధనల చరిత్రల యొక్క కాల వ్యవధిని ఒకసారి పోల్చండి. ఆదికాండములోని 1:11 యొక్క చరిత్రకు మునుపటి కాలమును ప్రక్కన పెడితే పాత నిబంధన చరిత్ర 1600 సంవత్సరముల కంటే ఎక్కువ కాల వ్యవధిలో అబ్రహాము నివసించిన క్రీస్తు పూర్వము 2000 నుండి చివరి ప్రవక్త పరిచర్య చేసిన క్రీస్తు పూర్వము 400 వరకు వ్యాపించియున్నది. బదులుగా క్రొత్త నిబంధన చరిత్ర చాలా చిన్నదిగా ఉన్నది. క్రొత్త నిబంధన చరిత్ర కేవలం 100 సంవత్సరముల కాలమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చరిత్ర అంతటిలో అత్యంత ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనమును క్రీస్తు భూలోక పరిచర్యను క్రొత్త నిబంధన పరిచయం చేస్తున్నప్పటికీ ఆ కాల వ్యవధిలోనే ముఖ్యమైన భిన్నకాలిక పురోగమనములను కలిగి ఉండినంత చరిత్రను అది కలిగిలేదు. 2వ స్థానంలో, క్రొత్త నిబంధనలోని పలు పరిస్థితులు ఒకదానికొకటి పోలిక కలిగి ఉన్నాయి. భిన్నముగా పాత నిబంధన దాని చరిత్రలో గొప్ప భిన్నత్వము కలిగిన పరిస్థితులను కలిగి ఉన్నది. పితరుల కాలంలో దేవుని ప్రజలు కనానులో సంచారజాతులుగా ఉండేవారు. తరువాత వారు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు. తరువాత వారు మోషే నాయకత్వంలో నూతన దేశమయ్యారు. తరువాత న్యాయాధిపతుల కాలంలో వారు కనానును జయించారు. ఇజ్రాయేల్ యొక్క ఆరంభ రాజరికము దేశమును సామ్రాజ్యవాద వైభవములోనికి నడిపినప్పుడు మరియు తరువాత రాజులు నాయకులు విధేయత మరియు తిరుగుబాటు మధ్య తేలియాడినప్పుడు వారి పరిస్థితులు మరలా మారాయి. దేవుడు వారిని చెరలోనికి పంపినప్పుడు వారి పరిస్థితి మరింత దిగజారింది. తరువాత చెరలో నుండి వాగ్దాన దేశంలోనికి తిరిగి వచ్చిన వారి ద్వారా దేవుడు రాజ్యమును పునరుద్ధరించినప్పుడు అది మరలా మెరుగుపడింది. దేవుని ప్రజలు ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనగా వారి పరిస్థితులకు అనుగుణంగా ఆయన వారి కొరకు కార్యములు చేశాడు మరియు మాట్లాడాడు మరియు వారి అవసరతలను తీర్చాడు. ఇజ్రాయేల్ యొక్క పరిస్థితులను భిన్నకాలికముగా తీర్చు ఈ విధానము పాత నిబంధన వేదాంతశాస్త్ర పురోగమనములలో గొప్ప విశేషతలను కలిగించింది. అయితే పోల్చి చూస్తే క్రొత్త నిబంధన చరిత్రలో దేవుని ప్రజల యొక్క పరిస్థితులు స్థిరముగానే ఉన్నాయి. స్పష్టముగా పరిస్థితులు అదే విధముగా ఉండలేదు. యేసు అపోస్తులులు మరియు సంఘము వేర్వేరు పరిస్థితులలో వేర్వేరు రకముల ప్రజలతో వ్యవహరించారు మరియు దేవుని ప్రత్యక్షత ఆ భేదములకు స్థానం కల్పించింది. అయినను ఈ చరిత్రకాలమంతటిలో పాత నిబంధన కాలములోని దేవుని ప్రజలు ఎదుర్కొనిన తీవ్రమైన మార్పులను ఆదిమ క్రైస్తవులు అనుభవించలేదు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు తరచుగా విలువేయబడ్డారు మరియు హింసించబడ్డారు. వారు గొప్ప ఐశ్వర్యము మరియు ఘోరమైన పేదరికము గల కాలములను అనుభవించలేదు. వారు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు కలిసికట్టుగా ప్రయాణించలేదు. అలాగే వారు విస్తారమైన పరిమాణములో విధేయత మరియు తిరుగుబాటును అనుభవించలేదు. ఫలితంగా క్రొత్త నిబంధనలో నమోదు చేయబడిన దేవుని ప్రత్యక్షతలు పాత నిబంధన ప్రత్యక్షతలలో ఉన్న విభిన్నమైన పరిస్థితులకు స్థానం కల్పించలేకపోయాయి మరియు ఈ స్థిరత్వము క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రములోని భిన్నకాలిక పురోగమనములకు తక్కువ ప్రాముఖ్యతను కల్పించింది. మూడవ స్థానములో పాత నిబంధనకు భిన్నముగా క్రొత్త నిబంధన కేవలము ఒకే దైవిక నిబంధనను గురించి మాట్లాడుతుంది. మనం ఇంతకుముందు చూసినట్లుగా పాత నిబంధనలోని నిబంధనలు వేదాంత శాస్త్రములో ఒక ఉన్నతమైన యుగ మార్పిడిలోకు దారితీశాయి. ఆదాము, నోవహు, అబ్రహాము, మోషే మరియు దావిదులతో చేయబడిన నిబంధనలు ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నాయి. ఫలితముగా ఈ నిబంధన యుగముల గుండా చరిత్ర ప్రయాణించినప్పుడు ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర మార్పులు కలిగాయి. భిన్నముగా క్రొత్త నిబంధన ఒకే నిబంధనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అది క్రీస్తులో నూతన నిబంధన. క్రొత్త నిబంధన చరిత్ర క్రీస్తు యొక్క మొదటి రాకడ నుండి సంఘ చరిత్రలోనికి కొనసాగినప్పుడు ఈ నిబంధన విపులమగుట ఆరంభమయ్యింది మరియు ఈ చరిత్ర యొక్క సంపూర్ణ పరిమితి దేవుని ఉపకారము, మానవ రాజభక్తి, ఆశీర్వాదములు మరియు శాపములకు కలుగు పరిణామములను క్రియాశీలకముల ద్వారా గుర్తించబడింది. క్రొత్త నిబంధనలో విభిన్నమైన నిబంధనలు లేకపోవుట క్రొత్త నిబంధనలో భిన్నకాలిక పురోగమనముల యొక్క ప్రాముఖ్యతను కుదించింది. క్రొత్త నిబంధన చరిత్రలోని భిన్నకాలిక మార్పులు పాత నిబంధనలోని మార్పులు అంత నాటకీయమైనవి కాదు. కాబట్టి క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు తమ ఆసక్తిని ఒక నూతన దశలోనికి మళ్లించారు. పలు చారిత్రక కాలముల మీద దృష్టి ఉంచుటకు బదులుగా క్రొత్త నిబంధన చరిత్ర అంతటిని ఒక సంపూర్ణతగా పరిగణించుట మొదలుపెట్టారు. సంఘ చరిత్ర మరియు క్రీస్తు యొక్క మహిమగల రాకడల మధ్య ప్రాముఖ్యమైన మార్పులు జరిగాయి. అయినను క్రొత్త నిబంధన ఈ పురోగమనములను ఒక సమగ్ర సంపూర్ణతగా అనగా క్రీస్తు మరియు ఆయన కార్యం యొక్క ఏకచిత్రములోని భాగముగా పరిగణించిందని చెప్పుట సమంజసమే. ఉదాహరణకు సువార్తలు యేసు యొక్క జీవితమును గూర్చి మాత్రమే మనకు తెలియపరచవుగాని చాలాసార్లు సంఘం యొక్క కొనసాగుచున్న పరిచరణను గురించి మరియు మహిమలో ఆయన రాకడను గురించి కూడా ప్రస్తావిస్తాయి. అపోస్తలుల కార్యములు మరియు పత్రికలు యేసు పరిచర్య తర్వాత జరిగిన సన్నివేశములను గురించి మాత్రమే మాట్లాడవుగాని యేసు జీవితకాలము వైపుకు తిరిగి చూస్తూ ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తాయి. ప్రకటన గ్రంథము యేసు యొక్క భవిష్యత్ రాకడను గురించి మాత్రమే మాట్లాడదుగాని ఆయన ఆరోహణమైన తరువాత సంఘచరిత్రను మరియు ఆయన జీవితమును తిరిగి చూస్తుంది. క్రొత్త నిబంధన యొక్క క్లుప్త చరిత్ర, ఒకే రకమైన పరిస్థితులు మరియు ఏక నిబంధన ద్వారా సృష్టించబడిన వేదాంతశాస్త్ర ఐక్యత ఒక స్పష్టమైన భిన్నకాలిక అధ్యయనము చేయుటను కష్టతరము చేస్తుంది. కాబట్టి బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తమ ఆసక్తిని చాలా వరకు ఒక నూతన దిశ మీద పెట్టారు. దేవుని క్రొత్త నిబంధన కార్య మరియు వాక్య ప్రత్యక్షతల చరిత్రను చిన్న భాగములుగా విభజించుటకు బదులుగా ఈ కాల వ్యవధికి పలువురు క్రొత్త నిబంధన రచయితలు ఇచ్చిన పలు దృక్కోణముల మీద వారు దృష్టి పెట్టారు. వాస్తవానికి ఈ కాలంలోని చరిత్ర అంతటిమీద ఒక విభిన్నమైన వేదాంతశాస్త్ర విశ్లేషణను క్రొత్త నిబంధన మనకు అందిస్తుంది. ఉదాహరణకు, యేసు జీవితం యొక్క ఒక చరిత్ర నలుగురు సువార్త రచయితల ద్వారా 4 వేర్వేరు మార్గములలో వర్ణించబడింది. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్త రచయితలు ఒకరినొకరు ఖండించినప్పటికీ క్రీస్తు జీవితం యొక్క చారిత్రక సన్నివేశముల మీద వారి పుస్తకములు విభిన్నమైన దృక్పథములను అందిస్తాయి. అవి 4 వేర్వేరు వేదాంతశాస్త్ర దృక్కోణములకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇదే విషయమును అపోస్తులుల కార్యములను గూర్చి, పౌలు, పేతురు, యాకోబు, యోహాను మరియు యూదా రాసిన పత్రికలను గురించి, హెబ్రీ పత్రిక మరియు ప్రకటన గ్రంథములను గూర్చి కూడా చెప్పవచ్చు. అవి క్రొత్త నిబంధన ప్రత్యక్షత అంతటి మీద విభిన్నమైన వేదాంతశాస్త్ర దృక్కోణములను అందిస్తాయి. క్రొత్త నిబంధనలోని ఈ భాగములు ఒకదానినొకటి ఖండించవుగాని అవి విభిన్నమైన వేదాంతశాస్త్ర పదములను, రకములను మరియు ఉద్ఘాటనలను ప్రదర్శిస్తాయి. ఈ కారణముచేత క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తమ శాఖను ఎంతో ఫలభరితముగా కనిపించిన ఒక దశలోనికి నడిపించారు. క్రీస్తు జీవితము మొదలుకొని ఆయన రాకడకు మధ్య ఉన్న చారిత్రక కాలమునకు మధ్య ఉన్న భిన్నమైన వేదాంతశాస్త్ర అవగాహనలను పలువురు క్రొత్త నిబంధన రచయితలు పోల్చారు. వారు ఇలాంటి ప్రశ్నలను అడుగుతారు. క్రొత్త నిబంధన చరిత్రలోని అద్భుత కార్యములను పౌలు ఎలా అనువదించాడు? లూకా మరియు యోహాను వాటిని ఎలా అనువదించారు? వారి మధ్య ఉన్న వ్యత్యాసములు ఏమిటి? వారు కలిగి ఉండిన ఏకాభిప్రాయములు ఏవి? ఈ దిశ క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలను అనేక ముఖ్యమైన మెలకువలలోనికి నడిపించింది. క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రం యొక్క ఆకృతులను గురించి ఇప్పుడు మనకు ఒక సామాన్య అవగాహన వచ్చినది కాబట్టి ఈ పాఠములోని 2వ ముఖ్య బిందువును మనము చూడవలసి ఉన్నది. రాకడ శాస్త్రము అనగా కడవరి దినములను గురిచిన బైబిల్ బోధ యొక్క పురోగమనములు. మనము ముందు చూడబోతున్నట్టు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రమును సమీపించిన మార్గములలో దీని అంత కేంద్రమైన అంశము మరొకటి లేదు. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఈ ఉద్ఘాటనను ఎందుకు కలిగి ఉండినదో అర్థము చేసుకున్నటకు కడవరి దినములను గూర్చిన క్రొత్త నిబంధన దృక్పథములు మునుపటి ఆలోచనలలో నుండి ఎలా అభివృద్ధి చెందాయో మనం అర్థము చేసుకోవాలి. మనము 3 దిశలలో చూద్దాము. మొదటిగా సాంప్రదాయిక రాకడ శాస్త్రము అనగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ఈ అంశమును సమీపించిన విధానములను పరిగణిస్తూ ఆరంభిద్దాము. 2వదిగా కడవరి దినములను గూర్చి పాత నిబంధన అభిప్రాయములు, అభివృద్ధి చెందిన మార్గములను చూచుటకు పాత నిబంధన రాకడ శాస్త్రమును పరిగణిద్దాము. మరియు 3వదిగా ఆదిమ క్రొత్త నిబంధన కాలములోని రాకడ శాస్త్ర దృక్పథములను పరిశీలిద్దాము. సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములోని రాకడ శాస్త్రమును చూస్తూ ప్రారంభిద్దాము. ఎస్కటాలజీ లేక రాకడ శాస్త్రము అనే పదము గ్రీకు విశేషణమైన ఎస్కటోస్ నుండి వెలువడుతుంది. దీని అర్థము అంతిమ, చివరి లేక తుది. ఈ పదము క్రొత్త నిబంధనలో సుమారుగా 52 సార్లు మరియు పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టిజెంట్లో అనేక సార్లు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో ఎస్కటోస్ అనే పదము కడవరి దినములు, అంతిమ దినములు లేక ఆఖరు గడియలు అను మాటలను సంబోధించుటకు కనీసం 15 సార్లు ఉపయోగించబడింది. కాబట్టి రాకడ శాస్త్రం అనేది వేదాంతశాస్త్ర సాంకేతిక పదమై ఉన్నది మరియు దీని అర్థము కడవరి దినములు, అంతిమ విషయములు లేక ఆఖరి గడియలను గురించిన సిద్ధాంతము. శతాబ్దములుగా రాకడ శాస్త్రము సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో ఒక ముఖ్యమైన విభాగముగా ఉండినది. క్రమబద్ధీకులు లేఖనము యొక్క బోధనలను 5 ముఖ్యమైన విభాగములలో చర్చించారు. దేవుని గురించిన వేదాంతశాస్త్రము, మానవశాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘశాస్త్రము మరియు చివరిగా రాకడ శాస్త్రము. రాకడ శాస్త్రము క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన విషయములను తెలియజేస్తూ ప్రాథమికముగా భవిష్యత్తు మీద దృష్టి పెట్టింది. కాబట్టి క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో అనేక ఒప్పుకోలులు మరియు విశ్వాస ప్రమాణములలో ఇది చివరి ముఖ్యమైన అంశముగా పరిగణించబడింది. ఇప్పుడు సంవత్సరముల తరబడి అంత్యదినములను గూర్చిన కొన్ని అంశముల విషయంలో బైబిల్ స్పష్టత కలిగి ఉన్నదని ఎక్కువ మంది క్రైస్తవులు గుర్తించారు. కొన్ని మౌలిక అంశములైన క్రీస్తు యొక్క మహిమకరమైన రాకడ, శరీర పునరుద్ధానము మరియు నశించిన వారిని నిత్యశిక్షకు మరియు క్రీస్తులో ఉన్నవారికి నిత్య జీవమును అనుగ్రహించు అంతిమ తీర్పు వంటి వాటిని వారు హృదయపూర్వకంగా అంగీకరించారు. కానీ ఈ మౌలిక బోధనలకు వెలుపల రాకడ శాస్త్రమును గూర్చి వారు చేసిన సాంప్రదాయిక చర్చలు విశ్వాసుల మధ్య విభజనలను కలిగించాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో యోహాను ప్రవచించిన భూమి మీద క్రీస్తు యొక్క 1000 పాలన మీద ఆధారపడి ఉన్న మిలీనియం సమస్యను ఒక ఉదాహరణగా తీసుకోండి. శతాబ్దములుగా నిజాయితీ గల విశ్వాసులు పలు రకములుగా దీనిని అనువదించారు. ఈ అధ్యాయము అక్షరాల వెయ్యేల పాలనను గురించి మాట్లాడుతుందా? దీనికి ముందు కొన్ని గుర్తించదగిన చిహ్నములు కలుగుతాయా? అది ఇప్పటికే ఆరంభమైందా? జ్ఞానము గల క్రీస్తు అనుచరులు ఈ ప్రశ్నకు అనేక విధాలుగా జవాబులు ఇచ్చారు. క్రీస్తు రాకడుకు గల పలు ధోరణులను వారు అనుసరించారు. ఎందుకంటే ఇట్టి అంశముల మీద బైబిల్ బోధన సంపూర్ణ స్పష్టత కలిగినదిగా లేదు. ఇట్టి పరిస్థితిలో క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము ఎంతగానో సహకరిస్తుంది. సాంప్రదాయక వాదనలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు రాకడ శాస్త్రమును సమీపించారు. రాకడ శాస్త్రము యొక్క సాంప్రదాయక అవగాహనలకు వారు నూతన ప్రణాళికలను పరిచయం చేసి తాజా ఆలోచనలను వెలుగులోనికి తెచ్చారు. మరియు దీని ద్వారా పలు రాకడ శాస్త్ర ధోరణులు కలిగి ఉన్న వారంతా ఒక లోతైన ఐక్యతలోనికి వచ్చుటకు అవకాశం లభించింది. సాంప్రదాయక పద్ధతులను అధిగమించి అంత్యదినములను క్రొత్త నిబంధన వేదాంతవేత్తలు అర్థము చేసుకున్న విధానమును గ్రహించుటకు పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క నేపథ్యమును గూర్చిన అవగాహన మనకు కావాలి. ఈ పాఠ్యక్రమమంతటిలో మనము చూచినట్లుగా కార్య మరియు వాక్య ప్రత్యక్షతల ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకునినప్పుడు వేదాంత శాస్త్రములో ఆయన అభివృద్ధులను కలుగజేశాడు. అంత్యదినములను గూర్చి బైబిల్ బోధ అయిన రాకడ శాస్త్రము ఇట్టి భిన్నకాలిక పురోగమనములకు దూరముగా లేదు. ఇతర అంశముల వలనే అంత్యదినములను గూర్చి పాత నిబంధన బోధలు కూడా కాలక్రమంలో అభివృద్ధి చెందాయి. పాత నిబంధనలోని ఈ భిన్నకాలిక పురోగమనములు క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధనలో కనుగొన్న రాకడ శాస్త్ర విషయములకు మార్గమును సిద్ధపరిచాయి. ఈ భాగములో ఈ పాఠ్యక్రమంలో మనం అధ్యయనం చేసిన పాత నిబంధన ప్రధాన నిబంధనలతో పాటుగా రాకడ శాస్త్రం ఏ విధముగా అభివృద్ధి చెందిందో చూద్దాము. ఆదాముతో చేసిన నిబంధనతో ఆరంభించి క్రమముగా నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదుతో నిబంధనను చూద్దాము. ఈ దశలన్నీ పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క ముఖ్య మూలకములకు తోడుపాటునిచ్చాయి. బైబిల్ చరిత్ర ఆరంభములో దేవుడు పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క రెండు క్లిష్టమైన మూలకములను ప్రత్యక్షపరిచాడు. దీనిలో మొదటిది సృష్టిలో స్పష్టముగా కనిపిస్తుంది. మానవాళి దేవుని పోలికలో సృజించబడింది మరియు ఆయన రాజులైన యాజక సమూహముగా భూమిని నింపి దానిని లోపరుచుకునుటకు మనం పిలువబడితిమి. సృష్టి యొక్క ఈ కోణముల ద్వారా చరిత్రేడల ఆయన లక్ష్యము భూమి అంతా ఆయన మహిమ తన ప్రజలతో ఉండు స్థలముగా ఉండాలని దేవుడు బయలుపరిచాడు. ఆదాము మరియు హవల పాపము మరియు వారిపైకి వచ్చిన శాపముతో పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క రెండవ క్లిష్టమైన మూలకమును దేవుడు బయలుపరిచాడు. ఇది మొదలుకొని ప్రపంచమును నియంత్రించుటకు రెండు సమూహములు పోరాడుచున్నాయి. స్త్రీ సంతానము మరియు సర్పసంతానము లోకమును నియంత్రించుటకు పోరాడుతాయని ఆదికాండం 3:15 చెబుతుంది. దేవునికి నమ్మకముగా ఉండువారు స్త్రీ సంతానము మరియు సాతాను అడుగుజాడల్లో నడిచేవారు సర్పసంతానము. కాలము పూర్తయ్యే వరకు ఈ రెండు సమూహములు లోకమును నియంత్రించుటకు పోరాడుతాయి. అయితే తుదకు జయము తనది మరియు నమ్మకమైన స్త్రీ సంతానముది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదాము కాలమందు పరిచయము చేయబడిన రెండు మూలకములను చూశాము గనుక ఇప్పుడు నోహు నిబంధనను చూద్దాము. ఆదికాండం 7:1 ప్రపంచవ్యాప్త జలప్రలయం తరువాత దేవుడు నోహుతో నిబంధన చేశాడు. ఈ నిబంధన ప్రకృతి యొక్క స్థిరత్వమును భద్రపరిచిను గనుక ప్రపంచము ఎడల దేవుని ప్రణాళికను మానవాళి అనుసరించుచుండగా నాశనమును గూర్చి కలత చెందవలసిన అవసరము లేదు. ఆదికాండం 8:22 భూమి నిలిచియున్నంత వరకు కాలములు రాత్రింబగళ్ళు ఉండక మానవు అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానము ద్వారా తమ కొరకు దేవుని లక్ష్యమును సాధించడానికి సహజ వాతావరణం అవసరమని నమ్మకమైన స్త్రీ సంతానముకు ఆయన ధృవీకరించాడు. పతనము ద్వారా నాశనము చేయబడిన నేల వారికి విరోధముగా ఉండదు మరియు వాస్తవముగా నోహు నిబంధన ద్వారా ఇవ్వబడిన స్థిరత్వం చరిత్ర యొక్క లక్ష్యము చేరుకునే వరకు సాగుతుంది. ఈ సమయములో ప్రకృతితో ఒక నూతన నిబంధన ఏర్పాటు చేయబడుతుంది. ఆదాము మరియు నోహుతో చేయబడిన సార్వత్రిక నిబంధన కాలములో ఇవ్వబడిన చరిత్ర ముగింపు యొక్క ప్రాథమిక దర్శనమును చూచాము గనుక అబ్రాహాము అనగా దేవుడు జాతీయ నిబంధన చేసిన మొదటి వ్యక్తి కాలములో జరిగిన పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క ప్రధాన భిన్నకాలిక పురోగమనముల అభివృద్ధిని ఇప్పుడు చూద్దాము. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన ఆదికాండం 15:17 నమోదు చేయబడింది. అయితే ఆ నిబంధన యొక్క అంశము మాత్రం ఆదికాండం 12:1-3 పరిచయం చేయబడింది. ఆ వచనాలలో ఆదాము మరియు నోవహుకు ఇవ్వబడిన వాగ్దానములను కొనసాగించుటకు భూలోక కుటుంబములన్నిటిలో నుండి దేవుడు అబ్రాహామును ప్రత్యేకపరిచాడు. అబ్రాహాము మరియు ఆయన కుటుంబమునకు ఇవ్వబడిన ఆశీర్వాదములు వారి ద్వారా ప్రజలందరికీ అందించబడాలి. వాస్తవానికి ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు ఇవ్వబడిన పిలుపును నెరవేర్చుటలో చిన్న శ్రేణిలో దేవుడు ఇజ్రాయేలుకు విజయం వాగ్దానం చేశాడు. అందువలన పాత నిబంధన యొక్క రాకడ శాస్త్రము అబ్రహాము మరియు ఆయన కుటుంబంపైనే దృష్టి పెడుతుంది. చరిత్ర యొక్క తుది లక్ష్యము వారి ద్వారా ప్రపంచమంతటికీ తీసుకురాబడుతుంది. ఇప్పుడు మనము దేవుడు ఇజ్రాయేలుతో చేసిన రెండవ నిబంధన అనగా మోషేతో చేసిన నిబంధనను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. మోషే కాలంలో పాత నిబంధన రాకడ శాస్త్రము మరింత అభివృద్ధి చెందినది. మోషే నిబంధన అధీనములోని రాకడ శాస్త్రం యొక్క భిన్నకాలిక పురోగమన అభివృద్ధులు సంక్లిష్టమైనవి కాబట్టి వాటిని రెండు మెట్లలో పరిశీలిద్దాము. మొదట చరా అనుశాపము మరియు రెండవది చెర నుండి విమోచన ఆశీర్వాదము. మనము చూసినట్లుగా మోషే నిబంధన ఆయన రాజ్యమును ప్రపంచమంతటా వ్యాప్తి చేయుటలో గల ఇజ్రాయేలు పరిచర్యకు దిక్సూచి అయిన దేవుని ధర్మశాస్త్రముపై దృష్టి పెట్టింది. ఇజ్రాయేలీయులు ధర్మశాస్త్రముకు విధేయులైతే ఆశీర్వాదములు పొందుతారని, వారు మోషే ధర్మశాస్త్రముకు లోబడకపోతే అనేక శాపములు పొందుతారనే బెదిరింపులకు లోనయ్యారు. వాస్తవానికి రాబోవు ఇజ్రాయేలు తరం వారు దేవుని మార్గముల నుండి తప్పిపోతారని మోషే అనేక వాక్యభాగాలలో భావించాడు. అవిధేయత వలన కలుగు అనేక పర్యవసానములను గుర్చి ఆయన వారిని హెచ్చరించాడు. కాని దేవుని ధర్మశాస్త్రమును ఘోరముగా ఉల్లంఘించుట కొనసాగిస్తే వాగ్దాన దేశము నుండి చెరలోకి పంపిస్తాడని హెచ్చరించాడు. ద్వితీయోపదేశకాండము 4:27-28 మోషే దీనిని గూర్చి ఎలా వ్రాశాడో వినండి. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతిదేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. ఇజ్రాయేల్ యొక్క చెర కేవలము ఇజ్రాయేలీయులకు మాత్రమే కాదుగాని సమస్త మానవాళికి కూడా భయంకరమైన దృశ్యమే. అబ్రాహాము కాలము నుండి కూడా చరిత్ర పట్ల దేవుని లక్ష్యము ఇజ్రాయేలు ద్వారానే నెరవేరుతుందనే విషయమును గమనించండి. చెర అనేది ఇజ్రాయేలీయుల సంఖ్యను గొప్పగా తగ్గిస్తుంది మరియు వారిని దేశము నుండి తీసివేస్తుంది. గనుక అబ్రాహాముతో చేయబడిన వాగ్దానమును మరియు ఆదామహవల పిలుపును నెరవేర్చుటకు మరింత కష్టతరం చేస్తుంది. చెరను గూర్చిన అభావార్థకమైన భావనలు మనసులో ఉంచుకుని దేవుడు మోషే ద్వారా వాగ్దానము చేసిన విమోచన అంశమును చూద్దాము. సంతోషముగా ఇజ్రాయేలును ఆయన ప్రత్యేక జనాంగముగా దేవుడు కలిగి ఉంటాడని మోషే స్పష్టము చేశాడు. ద్వితీయోపదేశకాండము 4:30-31 ఇజ్రాయేలు దాని పాపములను బట్టి పశ్చాత్తాపపడి విధేయతతో దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి మొర ఆలకించి దేశముకు తిరిగి తెస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. దీనికంటే కూడా ద్వితీయోపదేశకాండము 30:5 ఈ విమోచనలో మునుపటి కంటే మరింత ఎక్కువగా మరియు అధికముగా చేస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఈ ఇజ్రాయేలు మారుమనస్సు మరియు వాగ్దాన భూమిలో చేరుట మోషే రాకడ శాస్త్రం యొక్క మూల లక్షణమై ఉన్నది. ద్వితీయోపదేశకాండము 4:30 ఆయన చెప్పిన మాటలను వినండి. ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడలా. మోషే అంత్యదినములలో అని అనువదించబడిన అంత్యప్రత్యయమును ఉపయోగించాడు. గనుక ఇక్కడ మోషే ప్రకటన పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క భిన్నకాలిక పురోగమన అభివృద్ధికి సంక్లిష్టమైనది. ఈ పదసమూహము సెప్టిజెంట్లో అనగా పాత నిబంధన గ్రీకు అనువాదంలో ఎస్కటోన్ అను పదము ద్వారా అనువదించబడింది మరియు ఇది చెర నుండి ఇజ్రాయేల్ యొక్క మహిమకరమైన విమోచన కాలమును సూచిస్తుంది. మోషే ఇక్కడ ఉపయోగించిన పదములు పాత నిబంధన ప్రవక్తలు మరియు క్రొత్త నిబంధన రచయితలు లోక చరిత్ర యొక్క అంతిమ గడియలను వర్ణించుటకు ఉపయోగించిన అంత్యదినములు, తుదిదినములు లేక ఎస్కటోన్ అనే పదములకు ఆధారమయ్యాయి. ఇది మొదలుకొని చెర నుండి ఇజ్రాయేల్ యొక్క విమోచన రాకడ శాస్త్రమును గూర్చిన బైబిల్ బోధనలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనము దావీదు నిబంధన కాలములో చోటు చేసుకున్న రాకడ శాస్త్రమును గూర్చిన అభివృద్ధులను పరిశీలన చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ కాలములోని అభివృద్ధులు కూడా సాపేక్షకంగా క్లిష్టమైనవే కాబట్టి మనము వాటిని 3 విశదీకరిద్దాము. మొదట సమైక్య రాజ్య కాలము, రెండవది ఇజ్రాయేల్ యొక్క మునుపటి ప్రవక్తల కాలము మరియు మూడవది ఇజ్రాయేల్ యొక్క తదుపరి ప్రవక్తల కాలము. ఇజ్రాయేల్ యొక్క సమైక్య రాజ్యకాలములో దేవుని ప్రత్యక్షతలు రాకడ శాస్త్రమును ఏ విధముగా రూపాంతరపరిచాయో చూద్దాము. ఈ పాఠ్యక్రమంలో మనము చూసినట్లుగా దావీదుతో దేవుడు చేసిన నిబంధన ప్రత్యేకముగా ఇజ్రాయేలు శాశ్వత సామ్రాజ్యముగా దావీదు కుటుంబ నియామకముపై దృష్టి పెడుతుంది. ఈ నిబంధనలో దావీదు వారసులు మరియు దేవాలయముతో పాటుగా యెరూషలేము ఇజ్రాయేలు వేదాంత శాస్త్రం అంతటిలో అంత్యదినములను గూర్చిన ఆలోచనతో సహా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొదలుకొని చరిత్ర యొక్క ముగింపు అనేది యెరూషలేములో దావీదు రాజగృహం యొక్క విజయవంతమైన పరిపాలనతో ముడిపెట్టబడుతుంది. వాస్తవానికి 72వ కీర్తన 8 నుండి 11 వచనాలలో దావీదు వారసుడు భూమి అంతటినీ రాజ్యము చేస్తాడని మనము కనుగొంటాము. సముద్రము నుండి సముద్రము వరకు, నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేస్తాడు. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. సేబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. మరియు భవిష్యత్తును గూర్చిన ఈ దర్శనము 72వ కీర్తన 17 నుండి 19 వచనాలలో విస్తరించబడింది. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యమూ స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్, ఆమేన్. ఇది మొదలుకొని చరిత్ర యొక్క ముగింపు అనేది యెరూషలేము నుండి లోకమంతటిపైన దావీదు రాజగృహం యొక్క విజయవంతమైన పరిపాలనతో ముడిపెట్టబడింది. ఇప్పుడు మనము ఇజ్రాయేలు ప్రవక్తల ఆరంభ మాటలను చూద్దాము. ఇజ్రాయేలు యొక్క మునుపటి ప్రవక్తలు మోషే నిబంధన యొక్క క్రియాశీలకములను దావీదు రాజ నిబంధనకు అనువర్తించారు. దావీదు గృహ షరతులు అంత్యదినములకు ఏ విధముగా వర్తిస్తాయో వారు వివరించారు. ఆయన ధర్మశాస్త్రమును ఘోరముగా ఉల్లంఘిస్తే దేవుడు భరించడని మరియు దేవుడు రాజ్యమంతటినీ చెరలో వేస్తాడని మునుపటి ప్రవక్తలు దావీదు యొక్క అవిధేయులైన కుమారులకు హెచ్చరించారు. క్రీస్తు పూర్వము 587 లేదా 586 బబులోనియుల చేతిలో యెరూషలేము పతనమైనప్పుడు ఇది నెరవేర్చబడింది. అయినను నిరీక్షణ అంతా నశించిపోలేదని ఇజ్రాయేలుకు ధృవీకరించుటకు అంత్యదినముల అద్భుతాలు మరియు ఇజ్రాయేలు యొక్క చెర నుండి విమోచనకు మధ్య మోషేకి ఉన్న సంబంధమును మునిపటి ప్రవక్తలు జ్ఞాపకము చేసుకున్నారు. చెర నుండి విమోచనలో దావీదు యొక్క గొప్ప కుమారుడు తన రాజధాని నగరమైన యెరూషలేములో నూతన క్రమముకు కేంద్ర బిందువుగా ఉంటాడని ప్రవక్తలు ప్రకటించారు. ప్రవక్త అయిన ఆమోసు గ్రంథం 9:11-12 వచనాలలో దీనిని ఎలా వ్రాశాడో వినండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును. ఇవే వరుసలతో పాటుగా యెషయా ఈ మాటలను యెషయాగ్రంథము 2:2 వచనములో వ్రాశాడు. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రపంచ దేశములన్నీయు యెహోవా నామమును ఎరుగునట్లు దావీదు గుడారము ఎత్తబడుతుంది అని ఆమోసు ప్రకటించాడు. మరియు యెషయా అంత్యదినములలో లేక చెర తరువాత యెరూషలేము భూమియందంతటా గొప్ప నగరమవుతుంది అని సర్వలోక నివాసులు రక్షణ నిమిత్తము దానిలోనికి వస్తారని తెలియజేశాడు. చెర తరువాత దావీదు కుటుంబం యొక్క మహిమ మరియు యెరూషలేము మీద అంత ఉన్నతమైన నిరీక్షణను ఉండినది కాబట్టి ఇజ్రాయేల్ యొక్క చెరకాలము కేవలం 70 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని యిర్మీయా ప్రవచించుట ఆశ్చర్యం కలిగించుటలేదు. యిర్మీయా గ్రంథము 25:11 వచనం మరియు 29:10 వచనములో 70 ఏండ్ల చెరను గూర్చి ప్రవక్త మాట్లాడాడు. ఇది పురాతన లోకములో దేవుని తీర్పును గూర్చి మాట్లాడు ఒక సాధారణ విధానము. అంత్యదినములలో దేవుని ప్రజలు చెర నుండి తిరిగి వచ్చినప్పుడు దావీదు గృహమునకు మరియు యెరూషలేముకు ప్రపంచవ్యాప్తముగా మహిమ కలుగుతుందని యిర్మీయా మరియు ఇతర మునుపటి ప్రవక్తలు తరచుగా ప్రకటించారు. ఇజ్రాయేలు మునుపటి ప్రవక్తల యొక్క పరిచర్యల మీద నిర్మిస్తూ దేవుడు తన తదుపరి ప్రవక్తల ద్వారా రాకడ శాస్త్రములో మరి ఎక్కువ భిన్నకాలిక పురోగమనములను బయలుపరిచాడు. చరిత్రలో దేవుని యొక్క పాలుపంపులు అంత్యదినములను గూర్చిన పాత నిబంధన ఆలోచనలో కనీసం 2 ముఖ్యమైన మార్పులను కలిగించింది. ఒకవైపున చెరలో ఉన్న ఇజ్రాయేలీయులు తమ పాపములను ఒప్పుకోలేదు కాబట్టి చెరకాలము పొడిగించబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో చెరకాలములో 70 సంవత్సరముల చెరను గూర్చి యిర్మీయా ప్రవచనములను తాను చదివాడని కాని చెరలో ఉన్న ఇజ్రాయేలీయులు తమ పాపములను ఇంకా ఒప్పుకోలేదని దానియేలు నివేదించాడు. అయినను ఇజ్రాయేలును తమ దేశమునకు తిరిగి పంపి యెరూషలేమును కట్టమని అతడు దేవుని అడిగాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనము తరువాత చదువుచున్నట్లు గబ్రియేలు దూత దేవుని జవాబును దానియేలుకు అందించాడు. యిర్మీయా ప్రవచించిన కాలములో ఇజ్రాయేల్ యొక్క చెర ముగియలేదు. దేవుని ప్రజలు పశ్చాత్తాపడుటకు విఫలమైనందున ఈ చెర 7 మార్లు పెరిగి 70 వారముల వత్సరములకు పొడిగింపబడింది. లేవియకాండము 26వ అధ్యాయములోనే దేవుడు స్థాపించినట్లు కొనసాగు పాపములను ఆయన 7 రెట్లు ఎక్కువగా శిక్షిస్తాడు. సులువుగా చెబితే ఇజ్రాయేల్ యొక్క మహిమకరమైన పునరుద్ధరణను దేవుడు సుమారుగా 490 సంవత్సరాలకు పొడిగించాడని దానియేలు నేర్చుకున్నాడు. మరొకవైపు తమ చెరకాలమును కుదించుకునే అవకాశం ఇచ్చి ఆయన ప్రజలకు దేవుడు గొప్ప కరుణను చూపాడని తరువాత ప్రవక్తలు బయలుపరిచారు. క్రీస్తుశకం 539లో యిర్మీయా ద్వారా దేవుడు తన మాటను అద్భుతముగా నెరవేర్చాడు. యెరూషలేములో దేవాలయమును పునర్నిర్మించుటకు ఇజ్రాయేలును విడిపించినట్లు పారసీక రాజువైన కోరేషును దేవుడు పురికొల్పాడు. ఈ సమయములో కొంతమంది ఇజ్రాయేలీయులు దావీదు సంతతివాడైన జెరుబ్బాబేలు నాయకత్వంలో వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చారు. ప్రవక్తలైన హగ్గయి, జకరియా మరియు దినవృత్తాంతముల రచయిత దేవుని ఆశీర్వాదములతో ముందుకు కొనసాగి యెరూషలేమును పునర్నిర్మించమని తిరిగి వచ్చిన శేషమును పురికొల్పారు. కాని దుఃఖకరముగా ఎజ్రా మరియు నెహెమియా కాలానికి పునరుద్ధరించబడిన సమాజము మరొకసారి దేవుని ధర్మశాస్త్రమును తృణీకరించింది. కాబట్టి ఇంతకుముందు దానియేలు నేర్చుకున్న విధముగానే ఇజ్రాయేల్ యొక్క మహిమకరమైన రాకడ శాస్త్ర నిరీక్షణల యొక్క ఆరంభము రానున్న భవిష్యత్తులోనికి వాయిదా వేయబడినదని మలాకీ ప్రవక్త ప్రకటించాడు. పాత నిబంధన ఈ రానున్న కాలం యొక్క దుఃఖకరమైన వాయిదాతో ముగుస్తుంది. కాబట్టి పాత నిబంధన రాకడ శాస్త్రము భిన్నకాలికముగా అభివృద్ధి చెందినదని మనము చూస్తాము. ఆదాము కాలములో ఇది సూక్ష్మముగా ఆరంభమయ్యి నోవహు దినములకు వృద్ధి చేయబడినది. అబ్రహాము కాలములో లోకమునకు ఇజ్రాయేలు ఇవ్వబో ఆశీర్వాదము ద్వారా దేవుడి చరిత్రను ఒక ముగింపులోనికి తీసుకుని వచ్చే విధముగా ఇది రూపొందించబడింది. మోషే ఈ నిరీక్షణను చెరలో నుండి ఇజ్రాయేల్ యొక్క మహిమకరమైన రాకతో ముడిపెట్టాడు. దావీదుతో చేయబడిన నిబంధన చెర తరువాత వచ్చు మహిమకరమైన అంత్యదినములకు అతని సింహాసనమును మరియు యెరూషలేమును కేంద్రముగా ఉంచింది. బబులోను నుండి కొంతమంది ఇజ్రాయేలీయులు వాగ్దాన భూమికి తిరిగి వచ్చినప్పుడు కొంత నిరీక్షణ కనిపించినప్పటికీ ఇజ్రాయేలు తరచుగా తిరుగుబాటు చేయుట ద్వారా ఎస్కటోన్ యొక్క నిరీక్షణ రానున్న భవిష్యత్తుకు వాయిదా వేయబడింది. పాత నిబంధనలో రాకడ శాస్త్రం యొక్క భిన్నకాలిక పురోగమనములను మనస్సులో ఉంచుకుని అంత్యదినముల సిద్ధాంతము క్రొత్త నిబంధన కాలములో మరింతగా ఎలా అభివృద్ధి చెందినదో చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మనము 2 విషయములను చూద్దాము. మొదటిగా ఎక్కువ మంది మొదటి శతాబ్దపు యూదులు కలిగియుండిన అంత్యదినముల దృక్పథములు, మరియు 2వదిగా బాప్తిస్మిచ్ యోహాను మరియు యేసు యొక్క పరిచర్యలో రాకడ శాస్త్రము నాటకీయముగా సవరించబడుట. మొదటి శతాబ్దములో పాలస్తీనాలో నివసించిన యూదులలో ఎక్కువ శాతము పాత నిబంధనను ప్రతిబింబించు అంత్యదినముల అభిప్రాయములను కలిగియుండేవారు. దానియేలు ప్రవక్త ప్రవచించినట్లు కొన్ని శతాబ్దముల పాటు ఇజ్రాయేలు అన్యజనుల క్రింద బానిసత్వమును అనుభవించింది. బబులోనియులు, మాదీయులు మరియు పారసీకులు, గ్రీకులు మరియు చివరికి రోమీయులు ఇజ్రాయేల్ యొక్క చెరను కొన్ని 100ల సంవత్సరాల పాటు పొడిగించారు. ఈ శతాబ్దములు అంతటిలో అంత్యదినములలో పునరుద్ధరణ మరియు ఇజ్రాయేల్ మహిమపరచబడుట అను పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పు కొరకు నమ్మకమైన యూదులు ఎదురుచూశారు. అనేక మంది రబ్బీలు ఈ నిరీక్షణను చరిత్ర యొక్క 2వ అభిప్రాయములో వ్యక్తపరిచారు. ఒకవైపున ప్రస్తుత పరిస్థితులను వారు ఈ యుగము అని సంబోధించారు. ఈ యుగము ఇజ్రాయేలు చరిత్రలోని ఒడిదుడుకులలో కొనసాగి యెరూషలేము పతనము మరియు ఇజ్రాయేల్ యొక్క సుదీర్ఘ చెరలో అట్టడుగు స్థాయికి చేరింది. మంచిని చెడు జయించిన కారణముగా ఈ యుగమును వారు ఎక్కువగా విషాదకరమైన మాటలతో సంబోధించారు. అది వైఫల్యము, దుఃఖము మరియు మరణకాలము. మరొకవైపు అనేక మంది రబ్బీలు చరిత్రలోని 2వ కాలమును గూర్చి, అనగా ఇజ్రాయేల్ యొక్క రానున్న మహిమ కాలమును గూర్చి మాట్లాడారు. వారు ఈ భవిష్యత్ కాలమును రానున్న యుగము అని పిలిచారు. చరిత్రలో ఈ కాలము ఇజ్రాయేలు ఆశీర్వాదములకు అంతము లేని యుగముగాను, దుష్టత్వము మీద విజయము కలుగు కాలముగాను ఉంటుంది. ఆ కాలములో దేవుడు చెదిరిపోయినా తన ప్రజలను సమకూర్చి ఇజ్రాయేలులోని అవిశ్వాసులకు తీర్పు తీర్చి దేశములలోని దుష్టులకు తీర్పు తీర్చి యెరూషలేమును దాని రాజును మహిమపరచి అబ్రాహాము ఆశీర్వాదములను బోధిగంతముల వరకు వ్యాపింపజేస్తాడు. యేసు జీవితకాలమునకు ముందు దశాబ్దములలో మరియు ఆయన జీవితకాలములో పాలస్తీనాలోని యూదుల మధ్య అనేక మతశాఖలు ఉండేవి. ఈ యుగము నుండి రానున్న యుగముకు మార్పు ఎలా కలుగుతుంది అనే విషయం మీద ఈ శాఖలు పలు అభిప్రాయములను కలిగి ఉండేవారు. ఒక ఆకస్మిక భయానకమైన దేవుని కార్యము ద్వారా ఎస్కటోన్ కలుగుతుంది అని అంత్యదినముల గుంపులు నమ్మారు. రోమానాయకులకు విరోధముగా యూదులు ఒక సైన్యమును తయారు చేసినప్పుడు దేవుని మద్దతు వారికి తోడవగా రానున్న యుగము వస్తుందని జిల్లెత్తులు అని పిలువబడు ఇతర గుంపులు నమ్మారు. పరిసయులు మరియు సద్దుకీయుల వంటి నామిష్ట అభిప్రాయము కలిగిన వారు ఇజ్రాయేలు మోషే ధర్మశాస్త్రమునకు నమ్మకముగా ఉంటేనే అంత్యదినములు వస్తాయని బోధించారు. ఈ యుగము రానున్న యుగములోనికి మారుటను గూర్చి అనేక అసమ్మతులు ఉన్నప్పటికీ ఏదో ఒక విధముగా పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన దావీదు గొప్ప కుమారుడైన మెస్సయ్య యొక్క రాకతో అది జరుగుతుంది అని ఎక్కువ మంది యూదులు నమ్మారు. మెస్సయ్య ప్రపంచ చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకువస్తాడు. అది చీకటిలో ఉన్న లోకమును వెలుగులోనికి, అపజయములో ఉన్న లోకమును జయములోనికి, దుష్టత్వముతో ఉన్న లోకమును నీతిలోనికి, మరణములో ఉన్న లోకమును జీవములోనికి నడిపించు అంతిమ మలుపుగా ఉంటుంది. మొదటి శతాబ్దపు యూదులు కలిగియుండిన ఆలోచనలు పాత నిబంధన బోధలకు అనుగుణంగా ఉన్నప్పటికీ రాకడ శాస్త్రములోని ముఖ్యమైన భిన్నకాలిక పురోగమనములు బాప్తిస్మిచ్చు యోహాను మరియు యేసు పరిచర్యలలో కలిగిన దైవిక ప్రత్యక్షత ద్వారా కలిగాయి. అంత్యదినములలో దేవుని రాజ్యము సమీపించియున్నదని బాప్తిస్మిచ్చు యోహాను మరియు యేసు ఇరువురూ ప్రకటించారు. మార్కుసువార్త 1:15 ఈ ప్రకటన వివరించబడిన విధానమును వినండి. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దేవుని రాజ్యము అనే పదము పాత నిబంధనలో కనిపించదు, కాని ఈ రాజ్యమును గురించిన ప్రకటన దేవుని పరిపాలన మరియు మోషేయు ఇతర ప్రవక్తలను అంత్యదినములు లేక ఇజ్రాయేలు చెర యొక్క ముగింపు అని పిలిచిన దాని మధ్య జరిగిన సంధిలో నుండి బయలువచ్చింది. చెర తరువాత దేవుని పరిపాలనను యెషయాగ్రంథం 52:7-10 యెషయా సంబోధించిన విధానమును వినండి. నీ దేవుడు ఏలుచున్నాడు, ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరల రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. సమస్త జనుల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చెరలో నుండి తిరిగి వచ్చుటను దేవుడు ప్రజలను యెరూషలేమునకు తిరిగి రప్పించినట్లుగా యెషయా వివరించాడు. నీ దేవుడు ఏలుచున్నాడు అను సువార్త శిథిలావస్థలో ఉన్న యెరూషలేముకు ప్రకటించబడింది. ఫలితముగా అంత్యదినములలో దేవుడు ఆయన ప్రజలను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు సమస్త దేశముల మీదను వారి విగ్రహముల మీదను దేవుడు రాజ్యము చేయుచున్నాడని ఆయన చూపుతాడని యెషయా ప్రకటించాడు. ఒక విధముగా అంత్యదినములను గూర్చి బాప్తిస్మిచ్చు యోహాను తన కాలములో నివసించిన యూదులు కలిగియుండిన ఆలోచనలనే కలిగియున్నాడు. చరిత్ర యొక్క అంతిమ భాగము అనగా భూమి మీద దేవుని రాజ్యము పాపులకు తీర్పు తీర్చి పశ్చాత్తాపపడిన దేవుని ప్రజల మీద దీవెనల వర్షము కుమ్మరించి మెస్సయ్య చురుకుగా మరియు నిర్ణయాత్మకముగా కార్యము చేయుట ద్వారా వస్తుంది అని అతడు నమ్మాడు. లూకాసువార్త 3:9 అతడు ప్రకటించిన మాటలను వినండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడియున్నది, గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. దేవుని రాజ్యం యొక్క రాకడను దేవుని ప్రజల కొరకు ఆశీర్వాదములను తెచ్చు విధముగా మాత్రమేగాక దేవుని శత్రువుల మీద తీర్పును తెచ్చు విధముగా కూడా బాప్తిస్మిచ్చు యోహాను అనుబంధపరచాడు. ఈ విధముగా అంత్యదినములను గూర్చి బాప్తిస్మిచ్చు యోహాను కలిగియుండిన అభిప్రాయములు ఒక ప్రాముఖ్యమైన పురోగమనమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. యేసుని మెస్సయ్యగాను అంత్యదినములలో దేవుని రాజ్యమును తెచ్చు దావీది యొక్క గొప్ప కుమారునిగాను గుర్తించుట ద్వారా తన యూదా సమకాలీనులను అతడు అధిగమించాడు. అయితే బాప్తిస్మిచ్చు యోహానుకు ఒక సమస్య ఎదురయింది. యేసు యొక్క పరిచర్యలో తీర్పు మరియు ఆశీర్వాదములు సంపూర్ణముగా కనిపించకపోయేసరికి యేసు నిజముగా మెస్సయ్యేనా అని యోహాను ఆశ్చర్యపోయాడు. బాప్తిస్మిచ్చు యోహాను తన ఇద్దరు శిష్యులను యేసు యొద్దకు పంపి ఒక ప్రశ్నను అడగమని చెప్పిన సందర్భమును లూకాసువార్త 7:20 మనము చదువుతాము. రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. యోహాను ఈ ప్రశ్నను అడుగుట ఆశ్చర్యము కలిగించదు. పాత నిబంధన, మొదటి శతాబ్దపు యూదులు మరియు యోహాను స్వయంగా మెస్సీయను గూర్చి ప్రకటించినవన్నీయు యేసు చేయలేదు. ఇప్పుడు లూకాసు వార్త 7:22-23 వచనాలలో యేసు బాప్తిస్మిచ్చు యోహానుకు స్పందించిన విధానమును వినండి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకి తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. ఈ వాక్యభాగములో చరతరువాత అంత్యదినములలో ఇజ్రాయేలు తిరిగి వచ్చుటను గూర్చి యెషయా చేసిన అనేక ప్రవచనాలు యేసు తెలియజేస్తున్నాడు. వీటిని సంబోధించుట ద్వారా ఆయన అంత్యదినములను గూర్చిన పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చు పనిలో ఉన్నాడని, ఆయన పరిచర్య యొక్క కార్య మరియు వాక్య ప్రత్యక్షత తెలియజేస్తున్నాయని ఉద్ఘాటించాడు. అయితే ఆయన విషయంలో అభ్యంతరపడవద్దని యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు మరియు ఇతరులందరికీ హెచ్చరికను ఇచ్చాడు. అంత్యదినములలోని దేవుని రాజ్యమును తాను నెరవేర్చుచున్న విధానమును చూసి నిరీక్షణ కోల్పోవద్దని యేసు యోహానును ప్రోత్సహించాడు. ఒక్క మాటలో, అంత్యదిన దేవుని రాజ్య ఆకాంక్షలలో నేను మిగిలిన వాటినన్నిటినీ నెరవేర్చుతానని నీవు నమ్ముటకు కావలసినని నేనిప్పటికే నెరవేర్చాను అని యేసు బాప్తిస్మిచ్చు యోహానుకు చెప్పాడు. ఈ పాఠము యొక్క పదజాలములో దీనిని చెప్పాలంటే, యేసు మాటలు అప్పటికే సంభవించుచున్న ఒక పెద్ద భిన్నకాలిక పురోగమనమును తెలియజేశాయి. అంత్యదినములను గూర్చి పాత నిబంధన దృక్కోణములు ఆదాము దినములు మొదలుకొని మలాఖీ కాలము నాటికి నాటకీయముగా మార్పు చెందాయి. అదే సమయములో యేసు ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలు రాకడ శాస్త్రమును మరొకసారి మార్చివేశాయి. ఊహించిన విధముగా అనుకోకుండా రానున్న యుగము ప్రత్యక్షము కాదని యేసు ప్రకటించాడు. బదులుగా ఎస్కటోన్ అనున్నది ఒక సుదీర్ఘకాలములో నెరవేరుతుంది. మత్తయి వార్త 13-25 అధ్యాయములలో యేసు చెప్పిన అనేక రాజ్య ఉపమానములలో దేవుని రాజ్యము 3 దశలలో వస్తుంది అని యేసు వివరించాడు. ఆయన మొదటి రాకడలో అది చిన్నగా ఆరంభమవుతుంది మరియు నిర్ణీతము కాని కాలము వరకు ఎదుగుతుంది, మరియు ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు అది సంపూర్ణత చెందుతుంది. యేసు యొక్క భూలోక పరిచర్య కొన్ని అంత్యదిన ఆశీర్వాదములు మరియు తీర్పులతో రానున్న యుగమును ఆరంభిస్తుంది. యేసు పరలోకము నుండి పాలించుచుండగా మరియు సంఘము ఎదుగుచుండగా రానున్న యుగము ఈ యుగముతో పాటు కొంతకాలము కొనసాగుతుంది, మరియు క్రీస్తు యొక్క 2వ రాకడలో రానున్న యుగము సంపూర్ణమవుతుంది మరియు పాపముతోనూ మరణముతోనూ నిండియున్న ఈ యుగము ముగించబడుతుంది. బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు రాకడ శాస్త్రం యొక్క అభివృద్ధిని అనేక విధాలుగా సంబోధిస్తారు. దీనిని వారు ఇంతకుముందే వచ్చిందిగాని ఇంకా రానట్లే, ఇప్పుడే వచ్చింది కానీ రాలేదు మరియు యుగముల కలయక అని వర్ణిస్తుంటారు. కొన్నిసార్లు దీనిని గూర్చి వారు కేవలం ఆరంభమైన రాకడ శాస్త్రమని మాత్రమే అంటారు. పదజాలం ఏమైనప్పటికీ ఆలోచన మాత్రం ఒకే విధముగా ఉన్నది. పాత నిబంధన ప్రవక్తలు, మొదటి శతాబ్దపు యూదులు మరియు బాప్తిస్మిచ్చు యోహాను సహితం అంత్యదినముల యొక్క ఆగమనమును చరిత్రలోకలుగు ఒక మెట్టుగా మాత్రమే పరిగణించారు. అంత్యదినములలోని మార్పును యేసు కూడా చరిత్రలోని చివరి మెట్టుగానే పరిగణించాడు. కాని ఈ ఉదాహరణను చూడండి. ఒక సామాన్య మానవుని యొక్క అడుగును ఒక కదలిక లేక ఒక అడుగు వలె చూడాలని మనందరికీ తెలుసు. అయితే మనము దానిని దగ్గరగా పరిశీలన చేస్తే దానిని కనీసం 3 భాగములుగా విభజించవచ్చు అని చూడడం అంత కష్టమైన పని కాదు. నేల మీద నుండి పాదమును లేపుట, గాలిలో దానిని చాపుట మరియు నేల మీద పాదమును తిరిగిపెట్టుట, ఇంచుమించు ఇదే విధముగా అంత్యదినములు లేక ఎస్కటోన్ అంచెలంచెలుగా వస్తుందని యేసు చెప్పాడు. అది ఆయన మొదటి రాకడలో ఆరంభించబడి కొంతకాలము వరకు ఎదిగి ఆయన మహిమగల రాకడలో ముగుస్తుంది అని ఆయన ప్రకటించాడు. ఆదాము కాలము నుండి యేసు కాలము వరకు బైబిల్ రాకడ శాస్త్రము అభివృద్ధి చెందిన విధానములను దృష్టిలో ఉంచుకొని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధనలోని రాకడ శాస్త్రమును ఏ విధముగా పరిగణించారో చూసే పరిస్థితిలో మనము ఇప్పుడు ఉన్నాము. క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులుగా మనము క్రైస్తవ విశ్వాసములోనికి ఆధునిక సాంస్కృతిక నేపథ్యములోనికి ప్రవేశిస్తాము. క్రొత్త నిబంధన రచయితల నేపథ్యముల కంటే భిన్నముగా ఉన్న జీవన అభిప్రాయములతో మనము క్రీస్తుని ఆశ్రయించాము. మరియు ఈ వ్యత్యాసముల కారణముగా క్రొత్త నిబంధన రచయితలు తమ విశ్వాసమును గూర్చి ఆలోచన చేసిన విధానములను నియంత్రించిన దృష్టికోణమును అర్థము చేసుకునుటకు మనము చాలాసార్లు కష్టపడవలసి వస్తుంది. ఇది బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రం యొక్క అత్యుత్తమ లాభములలో ఒకటై ఉన్నది. క్రొత్త నిబంధన రచయితలు తమ క్రైస్తవ విశ్వాసమును వ్యక్తపరచుచుండగా ప్రస్తావించిన మౌలిక దృక్పథములకు కొంత వెలుగును ఇచ్చింది. ఈ విషయములను బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఆశ్రయించిన విధమును తెలుసుకునుటకు మూడు అంశములను చూద్దాము. మొదటిగా, క్రొత్త నిబంధనలో రాకడ శాస్త్రము యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. రెండవదిగా, క్రొత్త నిబంధన అంశమైన క్రీస్తు లేక క్రీస్తు శాస్త్రము ఎస్కటోన్ యొక్క నెరవేర్పుగా ఉన్న విధానమును అన్వేషిద్దాము. మరియు మూడవదిగా, క్రొత్త నిబంధన రక్షణ శాస్త్రము లేక రక్షణ సిద్ధాంతము రాకడ శాస్త్రము ద్వారా ఎలా ప్రభావితము చేయబడినదో చూద్దాము. ముందుగా రాకడ శాస్త్రము యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. ఆరంభములో ఇది అతిశయోక్తి అనిపించినప్పటికీ, యేసు యొక్క మూడు దశల రాకడ శాస్త్రము ఆదిమ క్రైస్తవుల హృదయాలలో ఎంత ఖ్యాతిగడించినదంటే, క్రొత్త నిబంధనలోని ప్రతి పేజీలో దానిని మనం ప్రత్యక్షంగా లేక పరోక్షముగా కనుగొనవచ్చు. అవును, క్రొత్త నిబంధన అనేక ఇతర సిద్ధాంతిక మరియు అభ్యాసిక అంశములను గురించి కూడా మాట్లాడుతుందని మనకు తెలుసు. ప్రతి క్రొత్త నిబంధన బోధన ఏదో ఒక విధముగా అంత్యదినములను గూర్చి యేసు యొక్క మూడు దిశల అభిప్రాయము ద్వారా ప్రభావితము చేయబడిందని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు నిరూపించారు. మెస్సీయా వారిని అంత్యదినములలోనికి, అనగా జయము, రక్షణ, నిత్యజీవము గల యుగములోనికి నడిపించాలని పాలస్తీనాలో నివసించిన ఎక్కువ మంది యూదులు తరతరాలుగా ఎదురుచూశారు. లూకా మినహా క్రొత్త నిబంధన రచయితలు అంతా యూదులే. మరియు లూకాతో సహా వారంతా యూదుల వేదాంత శాస్త్రములో లోతుగా నిమగ్నమయ్యారు. ఫలితముగా మెస్సీయ తెచ్చు అంత్యదినముల మీద యూదా వేదాంత శాస్త్రము కలిగియుండిన ధ్యాస క్రొత్త నిబంధన రచయితల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణమునకు ప్రాముఖ్యమైన విధములుగా తోడ్పాటునిచ్చింది. రాకడ శాస్త్రము క్రొత్త నిబంధనకు మరి ముఖ్యముగా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అంత్యదినములను గూర్చి యేసు చేసిన బోధలు క్రైస్తవులు మొదటి శతాబ్దపు యూదులతో విడిపోయిన అత్యంత నిర్ణయాత్మకమైన మార్గములను తెలియజేస్తుంది. కేవలం మెస్సయ తెచ్చు అంత్యదినములను గూర్చి క్రైస్తవులు కలిగియుండిన ధోరణి కారణముగానే యూదా మతనాయకులు మరియు యూదులు క్రైస్తవుల మీద తిరుగుబాటు చేశారు. ఊహించని విధముగా మెస్సయ రానే వచ్చాడని క్రైస్తవులు నమ్మారు. ఆయన యూదులు మరియు అన్యుల చేతిలో శ్రమ నొంది మరణించాడు. ఆయన పునరుద్ధానము చెంది పరలోకమునకు ఆరోహణమై అక్కడ నుండి పరిపాలించుచున్నాడు. ఇజ్రాయేలులో ఉన్న అవిశ్వాసులతో సహా సమస్త మానవాళికి తీర్పు తీర్చుటకు ఆయన ఒక దినమున తిరిగి వస్తాడు. అట్టి మెస్సీయ ఆలోచన ఆ దినములలో యూదుల నమ్మకమునకు పూర్తిగా భిన్నముగా ఉన్నది. ఈ కారణముల చేత క్రొత్త నిబంధన రచయితలు యేసు బోధించిన మూడు దశల రాకడ శాస్త్రంలో నిమగ్నమైపోయారు. మరియు ఈ నిమగ్నము వారు వ్రాసిన ప్రతిదానిలో ప్రతిబింబించబడేది. క్రొత్త నిబంధన రచయితలను రాకడ శాస్త్రం ఎంతగా ప్రేరేపించినదో చూచుటకు ఒక సులువైన మార్గము వారు క్రొత్త నిబంధన అంతటినీ అంత్యదినముల కాలముగా మాట్లాడుటను గూర్చి గమనించుటయే. మొదటిగా హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనములలో మనము చదువునట్లు, క్రొత్త నిబంధన రచయితలు యేసు మరియు ఆయన అపోస్తులుల దినములన్నిటినీ అంత్యదినములు లేక ఎస్కటోన్ అని పిలిచారు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగానూ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ హెబ్రీపత్రిక రచయిత తన శ్రోతల కాలమును అంత్యదినములు అని సంబోధించాడు. ఇలా చేయుట ద్వారా అతడు యేసు వచ్చుటకు ముందు కలుగు ఒక భవిష్యత్ కాలమును గుర్చి మాట్లాడుటలేదు. కాని యేసులో దేవుడు చివరిగాను నిశ్చయతతోనూ మాట్లాడాడను సత్యమును సూచించాడు. యేసు రాజ్యమును ఆరంభము చేయుటతో వాగ్దానము చేయబడిన పాత నిబంధన యొక్క అంత్యదినములు భూమి మీదకి వచ్చాయి. రెండవదిగా 2 తిమోతి పత్రిక 3 అధ్యాయము 1-5 వచనముల వంటి చోట్ల విస్తరించబడిన సంఘచరిత్రను క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలచారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారి వలె యుండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై ఉందురు, ఇట్టివారికి విముఖుడవైయుండుము. అంత్యదినములలో జరుగుతాయని పౌలు సూచించిన ఈ పాపములు పౌలు కాలములో జరుగుతున్నాయి. కాబట్టి అతడు ఈ పాపములను గూర్చి తిమోతిని హెచ్చరించాడు. అయితే ఈ పాపములు చరిత్ర అంతటిలో జరుగుతూ వచ్చాయి, మరియు నేడు కూడా జరుగుతున్నాయి. ఇట్టివారికి విముఖుడవైయుండుము అని పౌలు చెప్పిన మాటలలో పౌలు ఒక భవిష్యత్ కాలమును సంబోధించుటలేదు అని మనము చూడవచ్చు. అంత్యదినములలోని దుష్ట ప్రజలు తిమోతికి ఒక ఆటంకముగా ఉన్నారు. ఎందుకంటే అంత్యదినములు యేసు ద్వారా లోకములు అప్పటికే ఆరంభమయ్యాయి. మూడవదిగా, క్రీస్తు రాకడలో రాజ్యము యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలిచారు. దీనిని మనము యోహాను సువార్త 6:39 చూడవచ్చు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమియో పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ యేసు తండ్రితో తనకున్న అనుబంధమును గూర్చి శిష్యులకు బోధించాడు. ఆయన ఉపయోగించిన అంత్యదినము అను మాట ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు మృతులు లేపబడి లోకమునకు దేవుడు తీర్పు తీర్చు అంత్యదినమును సూచిస్తుంది. ఇది మరియు అనేక ఇతర లేఖన భాగములు సూచించుచున్నట్లు యేసు యొక్క భూలోక పరిచర్య మొదలుకొని ఆయన మహిమలో తిరుగువచ్చు కాలము మధ్య కలిగిన ప్రత్యక్షతలన్నీయు అంత్యదినములని క్రొత్త నిబంధన రచయితలు నమ్మినట్లు సూచించుచున్నాయి. యేసు యొక్క 3 దశల రాకడ శాస్త్ర వెలుగులో మాత్రమే వారి బోధనలను అర్థము చేసుకోగలము మరియు సరిగా అనుసరించగలము. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన క్రీస్తు శాస్త్రము లేక క్రీస్తు సిద్ధాంతము ఇజ్రాయేలు యొక్క రాకడ నిరీక్షణల యొక్క నెరవేర్పుగా యేసును ఎలా చూపిస్తుందో చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ అంశమును మనము 2 దశలలో చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము క్రీస్తు శాస్త్రము అను అంశమును వివరించిన విధానమును చూద్దాము. మరియు రెండవదిగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఈ అంశమును ఏ విధముగా అర్థము చేసుకున్నారో కూడా చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో క్రీస్తు శాస్త్రమును గురించి చూద్దాము. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో సంఘచరిత్రలోని కొన్ని కాలములలో ఎక్కువగా ఆసక్తిని రేపిన కొన్ని అంశముల మీద క్రీస్తు శాస్త్రము దృష్టి పెట్టింది. ఉదాహరణకు, క్రమబద్ధీకులు త్రిత్వములోని ఇతర పురుషమూర్తులతో క్రీస్తు యొక్క అనుబంధము, క్రీస్తు యొక్క ఏకమూర్తిమత్వములో 2 వ్యక్తిత్వముల యొక్క భిన్నత్వ ఏకత్వము, క్రీస్తు యొక్క అవమానము మరియు ఘనత అనుస్థితులు, ఆయన ప్రాయశ్చిత్తము యొక్క స్వభావము, మరియు ప్రవక్త, యాజకుడు మరియు రాజుగా క్రీస్తు యొక్క 3 బాధ్యతలు వంటి విషయముల మీద దృష్టి పెట్టారు. నిస్సందేహంగా క్రొత్త నిబంధన వీటిని మరియు వీటిని పోలిన అంశములను గురించి మాట్లాడుతుంది, మరియు అవి నేటి సంఘమునకు కూడా ముఖ్యమైన అంశములుగా ఉన్నాయి. అయితే బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రీస్తు శాస్త్రమును ఒక నూతన దిశలోనికి నడిపించారు. పాత నిబంధన నిరీక్షణలోని ప్రతి చిన్న విషయము నెరవేర్చిన వానిగా క్రీస్తును క్రొత్త నిబంధన రచయితలు ప్రాథమికముగా పరిచయము చేశారని వారు ఉద్ఘాటించారు. పాత నిబంధనను అనువదించుటలో క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను ఉదాహరించుటకు బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఎమ్మాయి మార్గమున యేసు కలిసిన తన 2 శిష్యులను సూచిస్తారు. లూకాసువార్త 24:26-27 మనము ఈ మాటలను చదువుతాము. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఆయనను గూర్చి పాత నిబంధన మాట్లాడిన విషయములను యేసు వివరించుచున్న విషయమును గమనించండి. ఆయన తన శిష్యులకు మోషేయు సమస్త ప్రవక్తలను మరియు పాత నిబంధన అంతటినీ సంబోధించి లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియజేశాడు. పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క నెరవేర్పుగా యేసు తనను గూర్చి తాను సంబోధించిన ఉదాహరణను క్రొత్త నిబంధన రచయితలు మరలా మరలా అనుసరించారని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు తెలియజేస్తారు. అంత్యదినముల వాగ్దానములను యేసు నెరవేర్చిన అనేక మార్గములను క్రొత్త నిబంధన తెలియజేస్తుందిగాని ప్రవచనం యొక్క నెరవేర్పు క్రీస్తును గూర్చి క్రొత్త నిబంధన కలిగి ఉన్న ధోరణిని సరిగా తెలియజేయదు. బదులుగా క్రొత్త నిబంధన రాకడ నిరీక్షణ యేసు యొక్క వ్యక్తిత్వము మీద ఆధారపడి ఉన్నదని మనము అర్థము చేసుకోవాలి. క్రొత్త నిబంధన రాకడ శాస్త్రమునకు యేసు కేంద్రముగా ఉన్నాడు. మునుపటి పాఠములో పాత నిబంధన ప్రతీకవాదమును చర్చించిన విషయమును ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. పాత నిబంధన చరిత్రలోని ప్రతి దశలోనూ ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశాలు దేవుడు చరిత్రను నడిపించుచున్న లక్ష్యములను సూచించాయి. అవి చరిత్ర అంతములో పూర్తిగా ప్రత్యక్షమయ్యే వాటికి ప్రదర్శనలుగాను, ముందస్తు సూచనలుగాను లేక రకములుగాను ఉన్నాయి. ఈ కారణము చేత యేసే క్రీస్తు అనగా దేవుడి ఎస్కటోన్ను తీసుకుని వచ్చిన మెస్సయ్య కాబట్టి క్రొత్త నిబంధన రచయితలు క్రీస్తును గూర్చి పాత నిబంధన గురుతుల యొక్క నెరవేర్పు అని మాట్లాడారు. కొన్ని ఉదాహరణలుగా చరిత్ర యొక్క ఆరంభ కాలములలో దేవుని రాజ్యము యొక్క రాజత్వ యాజకునిగా లోకమును అంతిమ లక్ష్యమునకు నడిపించుటకు దేవుడు ఆదామును పిలిచాడు. గొప్ప రాజు మరియు ప్రధాన యాజకునిగా యేసు అంత్యదినములలో లోకములో మానవ నాయకత్వమును ముగిస్తాడు. దేవుని రాజ్య ఉద్దేశములను మరింతగా కొనసాగించుటకు దేవుని తీర్పు నుండి మానవాళిని విమోచించమని దేవుడు నోవహును అభిషేకించాడు. యేసు అందరి కొరకు ఒకేసారి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఎస్కటోన్లో చేశాడు. అతని సంతానము భూమి మీద ఉన్న కుటుంబములన్నిటికీ దేవుని ఆశీర్వాదములను తెస్తుంది అని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. యేసు సువార్త ప్రకటన ద్వారా అంత్యదినములలో దీనిని నెరవేర్చాడు. ఇజ్రాయేలీయులకు ధర్మశాస్త్ర ప్రత్యక్షతను ఇచ్చుటకు దేవుడు మోషేను లేపాడు. ఎస్కటోన్లో యేసు దేవుని యొక్క అంతిమ వాక్యమును బయలుపరిచాడు. తన సామ్రాజ్యము దేవుని విరోధులను జయించి దేవుని కొరకు లోకమును ఏలుతుంది అని దేవుడు దావీదుకు చెప్పాడు. యేసు అంత్యదినములలో దీనిని నెరవేర్చాడు. క్రొత్త నిబంధన రచయితలు యేసును పాత నిబంధన యొక్క నెరవేర్పుగా చూశారనుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. యేసు పాత నిబంధన ఆకాంక్షలను నెరవేర్చుట మూడు దశలలో జరుగుతుందని యేసు మరియు క్రొత్త నిబంధన వివరించిన విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. రాజ్యం యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు ముగింపు. దీనివలన యేసు పాత నిబంధన నిరీక్షణలను నెరవేర్చిన వేర్వేరు విధానముల వైపుకు క్రొత్త నిబంధన రచయితలు దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఉదాహరణకు, పరిపాలించుట కొరకు ఆదాముకి ఇవ్వబడిన పిలుపును యేసు తన భూలోక పరిచర్యలో నెరవేర్చాడు. ఆయన తన పరిపాలనను లోకమందంతటా వ్యాపింపజేయుట కొనసాగిస్తున్నాడు మరియు ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు సృష్టిలోని ప్రతి అంగుళమును పరిపాలిస్తాడు. స్త్రీపురుషులను మారుమనసు పొందమని పిలుచుట ద్వారా మరియు ప్రజలకు బాప్తిస్మమియుడని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చుట ద్వారా యేసు తన భూలోక పరిచర్యలో దేవుడు నోవాహుకి ఇచ్చిన మానవాళిని విమోచించు బాధ్యతను నెరవేర్చాడు. లోకమంతటా వ్యాపించియున్న సంఘము ప్రజలను రక్షణ మరియు బాప్తిస్మము కొరకు పిలుచుచుండగా ఆయన ఈ పనిని చేయుట కొనసాగించుచున్నాడు. ఆయనను నమ్మకముగా వెంబడించిన మానవాళిని దైవిక తీర్పు నుండి రక్షించుటకు వచ్చినప్పుడు యేసు తుదకు వారిని విమోచిస్తాడు. లోకమంతటికీ ఆశీర్వాదముగా ఉండమని అబ్రహాముకు ఇవ్వబడిన పిలుపును కూడా యేసు నెరవేర్చాడు. మొదటిగా ఆయన మరియు ఆయన శిష్యులు అన్యులకు సువార్త ప్రకటించారు. రెండవదిగా లోకమందంతటా ఉన్న ప్రజలందరికీ రక్షణ ఆశీర్వాదములను తెచ్చుట ద్వారా ఆయన దీనిని చేయుట కొనసాగించుచున్నాడు. మరియు మూడవదిగా నూతన సృష్టిని ప్రతి జాతి మరియు దేశములో నుండి విమోచించబడిన ప్రజలతో నింపుట ద్వారా దేవుని రాజ్యము యొక్క ఈ కోణమును ఆయన నెరవేర్చుతాడు. ఆయన మరియు ఆయన శిష్యులు దేవుని ధర్మశాస్త్రమును ఉద్ఘాటించి నూతన ప్రత్యక్షతను తెచ్చినప్పుడు యేసు మోషే ధర్మశాస్త్రము యొక్క మార్గదర్శకమును కూడా నెరవేర్చాడు. బైబిలు బోధలను బూదిగంతముల వరకు వ్యాప్తి చేయుటకు ఆయన ఆత్మ సంఘమును బలపరుస్తుండగా యేసు తన శిష్యులకు ఇచ్చు మార్గదర్శకము కూడా కొనసాగుతుంది. మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నూతన సృష్టిలోని ప్రతి ఒక్కని హృదయము మీద దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణముగా వ్రాయబడి ఉంటుంది. చివరిగా యేసు విజయమును గూర్చిన మరియు దావీదు కుటుంబము లోకమును పాలించుటను గూర్చిన వాగ్దానమును కూడా నెరవేర్చాడు. ఆయన దీనిని మొదటిగా తన మరణము, పునరుద్ధానము మరియు ఆరోహణముల ద్వారా సాతానును జయించి చేశాడు. సువార్త ద్వారా లోకము మీద క్రీస్తు యొక్క ఆత్మీయ విజయమును సంఘము ప్రకటిస్తుంది. మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దావీదు యొక్క గొప్ప కుమారునిగా ఆయన దేవుని విరోధులకు న్యాయము తీర్చి సృష్టి అంతటినీ పాలిస్తాడు. పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పుగా క్రీస్తు మీద క్రొత్త నిబంధన రచయితలు దృష్టిపెట్టిన పలు మార్గములను అర్థము చేసుకునుటకు ఈ ఉదాహరణలు మనకు ఒక అవకాశమును ఇస్తాయి. పాత నిబంధన రాకడ శాస్త్రం యొక్క ప్రతి నిరీక్షణను వ్యక్తిగతముగా క్రీస్తు అంత్యదినముల యొక్క మూడు దశలలో సంపూర్ణముగా నెరవేర్చుతాడు. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రక్షణ సిద్ధాంతమును లేక రక్షణ శాస్త్రమును చాలాసార్లు నూతనమైన మార్గములలో అర్థము చేసుకున్నారు. దీని అర్థమును గ్రహించుటకు సాంప్రదాయిక వేదాంత శాస్త్రములో రక్షణ శాస్త్రమును అన్వేషించుట ద్వారా ఈ అంశమును మొదట చూద్దాము. తరువాత బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము ఈ సిద్ధాంతమును గుర్చి ఏ విధముగా మాట్లాడిందో చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో రక్షణ శాస్త్రమును చూద్దాము. విశాలమైన ధోరణిలో సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు రక్షణ సిద్ధాంతమును రెండు మౌలిక భాగములుగా విభజించారు. హిస్టోరియా సాలుటిస్ లేక రక్షణ చరిత్ర మరియు ఆర్డో సాలుటిస్ లేక రక్షణ క్రమము. రక్షణ చరిత్ర నిష్పాక్షిక చరిత్రలో దేవుడు రక్షణను సాధించిన మార్గములను గుర్చి మాట్లాడుతుంది. రక్షణ క్రమము ప్రజలకు వ్యక్తిగతముగా సందర్భానుసారముగా రక్షణను అనువర్తించుటను గుర్చి మాట్లాడుతుంది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో రక్షణను లేక హిస్టోరియా సాలుటిస్ను సాధించుటను క్రీస్తు యొక్క భూలోక పరిచర్యలో దేవుడు సాధించిన విషయములు అని జాగ్రత్తగా నిర్వచించారు. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముపై ఎక్కువ ఆసక్తి చూపబడింది. క్రీస్తు ఎవరి కొరకు మరణించాడు? ఆయన మన కొరకు ఎందుకు మరణించాడు? ఆయన మరణము ఏమి సాధించింది? ఈ మధ్య దశాబ్దములలో క్రీస్తు యొక్క పునరుద్ధానము మీద ఎక్కువ ఆసక్తి చూపబడింది. యేసు మరణము నుండి ఎందుకు తిరిగి లేచాడు? ఆయన నూతన జీవమునకు మరియు మన రక్షణకు సంబంధము ఏమిటి? క్రీస్తు యొక్క ఆరోహణము మరియు పరలోక సింహాసనము మీద కూర్చునుటను గుర్చి మరియు ఆయన ప్రస్తుత పరిపాలన, ఆయనను నమ్మిన వారి మీద చూపు ప్రభావమును గుర్చి కూడా క్రమబద్ధ వేదాంతవేత్తలు మాట్లాడతారు. క్రీస్తు యొక్క మహిమ రాకడను గుర్చి కూడా వారు రాకడ శాస్త్ర సందర్భంలో మాట్లాడతారు. అయితే ఈ ముఖ్యమైన విషయములకు మించి స్వచ్ఛమైన రక్షణను పొందుకునుటను గుర్చి చర్చించుటకు క్రమబద్ధ వేదాంతవేత్తలు ఎక్కువ సమయమును కేటాయించలేదు. బదులుగా క్రమబద్ధీకులు రక్షణ యొక్క అన్వయింపు లేక ఆర్డో సాలుటీస్ మీద ఎక్కువ ఆసక్తిని పెట్టారు. ఈ ఉద్ఘాటన వ్యక్తిగతముగా ప్రజల జీవితాలలో రక్షణను ఎలా అన్వయించాలి అనే విషయం మీద ఎక్కువ మంది క్రైస్తవులు దృష్టి పెట్టినట్లు పురికొల్పింది. నేడు కూడా క్రొత్తగా జన్మించుట, పశ్చాత్తాపము, విశ్వాసము, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట వంటి పదములను ఉపయోగించినప్పుడు రక్షణను వ్యక్తిగతముగా ప్రజలకు అన్వయించు పలు విషయములు మన మనసులో ఉంటాయి. ఇంచుమించు సంఘములోని ప్రతి శాఖ యొక్క వేదాంతశాస్త్ర భాషలో క్రొత్తగా జన్మించుట అను పదము రక్షణ పొందిన వెంటనే ప్రజలకు కలుగు నూతన జన్మను సంబోధిస్తుంది. పశ్చాత్తాపము అనగా ఒక వ్యక్తి పాపమును విడిచి క్రీస్తు వైపు తిరుగుట, విశ్వాసము అనగా రక్షణ కొరకు క్రీస్తులో దేవుని కృపను నమ్ముట మరియు దానిమీద ఆధారపడుట, నీతిమంతునిగా తీర్చబడుట అనగా విశ్వాసము అని పరికరము ద్వారా దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని శాస్త్రీయముగా ప్రకటించుట, పరిశుద్ధపరచబడుట అను పదము ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుటను సూచిస్తుంది మరియు మహిమపరచబడుట అనగా ఒక వ్యక్తికి రక్షణను పూర్తిగా అన్వయించుట మరియు దీనిని నిత్యజీవ ప్రతిఫలము అంటారు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో రక్షణ శాస్త్రముకు సంబంధించిన ఈ విషయములను చర్చించు విధానములు మనందరికీ తెలిసినవే. అయితే క్రొత్త నిబంధన బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు రక్షణ శాస్త్రమును వేరొక దృష్టికోణములో నుండి చూశారు. క్రమబద్ధమైన వేదాంతవేత్తలకు భిన్నముగా బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఆర్డో సాలుటిస్ లేక రక్షణను పొందుకునుట అనే విషయము మీద ఎక్కువ దృష్టిని పెట్టారు. క్రొత్త నిబంధనలో వ్యక్తిగత రక్షణ అన్వయింపు ఎల్లప్పుడూ యేసు రాకడ శాస్త్రము యొక్క మూడు దశల దృష్టిలో అనగా ఆయనలో చారిత్రకముగా రక్షణను పొందు దృష్టిలో అర్థము చేసుకోబడినదని వారు చూపించారు. క్రొత్త నిబంధన రక్షణ శాస్త్రమును ఒక రంగస్థల సందర్భములో ఊహించండి. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము దృష్ట్యా క్రీస్తులో రక్షణను పొందుకునుట రంగస్థలం యొక్క వెనుకతెరను పోలియున్నది. ఈ వెనుకతెరలో మూడు ఫలకాలు ఉన్నాయి మరియు అవి అంత్యదినముల ఆరంభమును, కొనసాగింపును మరియు ముగింపును సూచిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితమునకు రక్షణను అన్వయించుట రంగస్థలం యొక్క ముందు భాగములో నిలవబడియున్న పాత్ర యొక్క నటనను పోలియున్నది. శ్రోతల స్థానములో మూడు వేర్వేరు కుర్చీలలో కూర్చొని రంగస్థలమును చూస్తున్న వారి వలె క్రొత్త నిబంధన రచయితలు ఒక వ్యక్తి యొద్దకు రక్షణ వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో వివరించారు. అంత్యదినముల యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు ముగింపులను సూచించు వెనుక తెర మీద ఉన్న మూడు ఫలకముల సందర్భములో వారు ఒక వ్యక్తి యొక్క రక్షణ అనుభవమును వీక్షిస్తారు. మొదటి స్పష్టమైన బిందువు నుండి ఒక క్రీస్తు అనుచరుడు అతన్ని లేక ఆమె రక్షణను అంత్యదినముల ఆరంభములో క్రీస్తు సంపాదించిన దానిలో పాలు పంచుకున్న దానిమీద ఆధారితము చేస్తారు. రెండవ స్పష్టమైన బిందువు నుండి ఒక క్రీస్తు అనుచరుడు అతడు లేక ఆమె రక్షణను అంత్యదినముల కొనసాగింపులో క్రీస్తు సంపాదించుచున్న దానిలో పాలు పంచుకున్న దానిమీద ఆధారితము చేస్తారు. మూడవ స్పష్టమైన బిందువు నుండి క్రీస్తు అనుచరులు వారి రక్షణను అంత్యదినముల ముగింపులో క్రీస్తు సంపాదించబోవు దానిలో పాలు పంచుకున్న దానిమీద ఆధారితము చేస్తారు. చాలా వరకు క్రొత్త నిబంధన రచయితలు రక్షణను సంపాదించుటను రక్షణ యొక్క అన్వయింపుకు ఈ విధముగానే అనుసంధానపరిచారని కనుగొనుట చాలా సులభము. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు రక్షణ అను పదమును మూడు సాధారణ మార్గములలో ఉపయోగించాడు. కొన్నిసార్లు అతడు దానిని గూర్చి మొదటి స్పష్టమైన బిందువు నుండి మాట్లాడుతూ అప్పటికే సంభవించినదిగా చెప్పాడు. ఉదాహరణకు రోమాపత్రిక 8:24 మనం ఈ మాటలను చదువుతాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మలో మనము మునుపు పొందుకునిన నూతనపరచబడి నూతన జీవనశైలిని ఆరంభించిన అనుభవమును గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు 2000 క్రితం సాధించిన దానిలో మనం పాలు పంచుకున్నాము. మరికొన్ని సందర్భాలలో పౌలు రక్షణను గురించి రెండవ స్పష్టమైన బిందువులో నుండి మాట్లాడుతూ దానిని విశ్వాసుల అనుభవంలో కొనసాగుచున్న ప్రస్తుత వాస్తవముగా తెలియపరిచాడు. 1 కొరింథీ 1:18 ఆయన చెప్పినట్లు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ పౌలు క్రీస్తులో మనము అనుదినము అనుభవించు రక్షణను గూర్చి మాట్లాడుతున్నాడు, మరియు ఇది నిశ్చయముగా క్రీస్తు రాజ్య ఆరంభములో చేసిన దానిమీద ఆధారపడియున్నది గాని ఇది పరలోకములో ఆయన ఇప్పుడు చేయుచున్న పరిచర్యతో మనము కలిగి ఉన్న అనుబంధముతో కూడా దగ్గరగా ముడిపడియున్నది. మరికొన్ని సందర్భాలలో పౌలు రక్షణను గూర్చి మూడవ స్పష్టమైన బిందువు నుండి, అనగా భవిష్యత్తులో క్రీస్తు తిరిగి వచ్చిన తరువాత సంభవించే విషయముల దృష్టిలో కూడా మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 5:9 ఆయన చెప్పినట్లు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఒక ఉదాహరణను పరిగణించండి. ఆర్డో సాలుటిస్లోని చివరి ఘట్టమును మహిమపరచబడుట అంటారు. దీనిని మనము సాధారణముగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వ్యక్తులకు జరుగు వాటిని సంబోధించుట కొరకు ఉపయోగిస్తాము. మహిమపరచబడుటను క్రీస్తు రాకడ ముగింపులో జరుగు కార్యముగా మాత్రమే పరిమితము చేస్తే మనము క్రొత్త నిబంధనలోని మహిమపరచబడుట అను అంశమును ఖండించినట్లు అవుతుందని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు మహిమపరచబడుటను గూర్చి పౌలు అంత్యదినముల యొక్క 3 దృష్టిలో ఉంచుకుని వ్రాశాడు. మొదటి స్థానములో దీనిని గూర్చి పౌలు విశ్వాసుల జీవితములో ఇంతకు ముందే జరిగినదిగా వ్రాశాడు. రోమాపత్రిక 8:29-30 పౌలు ఏమని వ్రాశాడో ఒకసారి వినండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మహిమపరచబడుట అని అనువదించబడిన క్రియాపదము ఇడోక్సాసెన్, మరియు ఈ క్రియాపదము ఇంతకు ముందే జరిగిన ఒక సన్నివేశమును సూచిస్తుంది. క్రీస్తు యొక్క పునరుద్ధానము మరియు ఆరోహణములో ప్రజలు క్రీస్తు యొక్క మహిమలో పాలివారు అవుతారు, కాబట్టి ఆయనతో కూడా వారు మహిమలో కొంత భాగమును పొందుకున్నారు. విశ్వాసులు ఇప్పటికే క్రీస్తులో మహిమపరచబడ్డారు. దీనితో పాటుగా మహిమపరచబడట అనేది నమ్మకమైన విశ్వాసుల జీవితములో కొనసాగు ప్రక్రియ అని కూడా పౌలు సూచించాడు. క్రీస్తుతో అనుబంధములో అనుదినము జీవించు అనుభవమును కూడా మహిమపరచబడుట అని పిలవవచ్చు. 2 కొరింథీ 3:18 పౌలు తన గురించి మరియు తన అనుచరులను గురించి చెప్పినట్లుగా, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మహిమ నుండి అధిక మహిమను పొందుచు అని అనువదించబడిన గ్రీకు పదము అపో డోక్సేస్ ఎయిస్ డోక్సోన్, మరియు దీనిని అక్షరార్థముగా మహిమ నుండి మహిమలోనికి అని అనువదించవచ్చు. క్రీస్తుకు సేవ చేయు క్రైస్తవ జీవితము విశ్వాసి యొక్క ఎదుగుచున్న మహిమకు సూచనగా ఉంది అని పౌలు చెబుతున్నాడు. అవును, పౌలు మహిమను గూర్చి భవిష్యత్తులో జరగబో విషయముగా కూడా మాట్లాడాడు. క్రమబద్ధమైన వేదాంతవేత్తల వలనే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు అనుచరులు అత్యధిక మహిమను పొందుకుంటారు అని పౌలు అర్థము చేసుకున్నాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో మనము చదువునట్లు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఇంచుమించు ఇదే విధముగా క్రొత్త నిబంధన రచయితలు యేసు రాకడ శాస్త్రమును గూర్చి 3 దశలలో ఆలోచన చేసి రక్షణ శాస్త్రములోని ప్రతి అంశమును కూడా 3 దశలుగా పరిగణించారు అని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సూచిస్తారు. ఈ పాఠములో క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంత శాస్త్రం యొక్క ఆకృతులను పరిచయము చేశాము. దీనిని పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంత శాస్త్రముతో పోల్చుట ద్వారా ఈ శాఖను గూర్చి కొంత అవగాహనను మనం పొందుకున్నాము. అంత్యదినములను గూర్చి యేసు చేసిన బోధలకు దారితీసిన పురోగమనములలో క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క ముందస్తు సూచనలను మనము చూశాము. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమంతటినీ నియంత్రించు ఆకారముగా యేసు యొక్క 3 దశల రాకడ శాస్త్రమును బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎలా అన్వేషించారో చూశాము. యేసు మరియు అపోస్తలుల యొక్క బోధనలను గూర్చి మనము కలిగి ఉన్న అవగాహనను పెంపొందించుకునుటకు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము మనకు సహాయము చేసింది. అయితే అన్నిటికంటే ఎక్కువగా యేసు మొదటి రాకడలో సంపాదించిన దాని వెలుగులో మనం ఎలా జీవించాలో, మనలో నేడు నివాసమున్న ఆత్మశక్తితో క్రీస్తు కొరకు ఏ విధముగా జీవించాలో మరియు ఆయన మహిమగల రాకను నిరీక్షిస్తూ క్రీస్తు కొరకు మనం ఎలా జీవించాలో బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము మనకు చూపించింది.